God, the great and mighty God,
తన యొక్క ఆత్మశక్తి చేత సమస్తాన్ని ఎవరైతే సృష్టి చేసి ఉన్నారో ఆ మహోన్నతుడు ఘనమైన దేవుడు పాపులమైన మా నిమిత్తమై ఉచితంగా ఎవరైతే చనిపోయారో ఆయనను ఆయన యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును తీసుకుని వచ్చాను. ఈ మహత్తర సహవాసమును మేము తిరిగి దేవునితో పొందుకొడు కొరకై, ఆయనతో సమాధానం పొందుకొడు కొరకై, నీతిమంతులుగా ఆయనను అనీతిమంతుల కొరకై అలాగ చేశాను. లోకానికి పునాది వేయబడక మునుపే మేము ఆయనతో సహవాసము కలిగించమని మాకు ఆయన యొక్క వాక్యమునందు బోధించబడి ఉన్నది. భూమికి పునాది వేయబడక మునిపే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పడినప్పుడు, దేవుని కుమారులు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు మేమక్కడ ఉంటామని ఆయన యొక్క వాక్యం వల్ల బోధించబడుతున్నాము. అదే సమయంలో గొర్రెపిల్ల వర్ధించబడి ఉండలేదని అది మాకు ఎలాగో తెలియను. దేవుడు మన యొక్క గంభీరమైన ఆలోచనలో యేసుక్రీస్తున్న మా యొక్క రక్షణకై మేము ఆనందధ్వనులు చేస్తున్నప్పుడు ఆయన మమ్మల్ని చూచి ఉండెను. ఆయన యొక్క రెండవ రాకడలో బయలుపరచబోనటువంటి గంభీరమైన దైవిక మహిమ యొక్క ఆ నందుని కోసమే మేము ఈ రాత్రి కలిగి ఉంటున్నాం. సమస్తమైన రోగములు బాధలు విడలిపోవును. అటు తర్వాత ఆయన సొంత మహిమ శరీరం లాంటి శరీరమును మేము కలిగి ఉంటాము. ఎందుకంటే ఆయన ఎలాగున్నాడో అలాగూ ఆయనను చూస్తాము. అయితే మా చేతుల వైపు చుచ్చుకుంటుండగా అవి వాడిపోతున్నవి, మా తల వెంట్రుకలు పేలిపోతున్నవి, భుజాలు వంగిపోతున్నవి. మేము మత్తులమని మేము ఎరిగింటున్నాము. మేమే నేల వైపు తల వంచుతున్నామో, అక్కడ నుండే మేము వచ్చింటున్నాం. ఎక్కడి నుంచి మేము వచ్చామో ఆ వైపునకే సాగిపోతున్నాము. అయితే దేవా, నీవు దేవుడు వైపు ఎంతటి నిశ్చయమో కడవర్తనాల్లో మేము తిరిగి లేచదమని నీవు చేసిన వాగ్దానం అంతటి నిశ్చయమై ఉంటున్నది. మేము అది నమ్ముతున్నాము. మీ యొక్క సన్నిధానంలో మేము ఈ రాత్రి మా యొక్క విశ్వాసముతో భయభక్తులతో నిలబడి ఉన్నాము, ధైర్యంతో ఉంచుతున్నాము. ఎందుకంటే అందుకొరక యేసు మమ్మల్ని ఆహ్వానించను. మేమేదో మంచి కార్యం చేసి ఉన్నామని అందును బట్టి కాదు, ఎందుకంటే ఏ మంచి కార్యము మేము చేయలేదు. అయితే మా కొరకు ఆయన పంచి ఇచ్చిన ధనాగారాన్ని మేము స్వతంత్రించుకున్నాము, కాబట్టి అది మేము అంగీకరించచ్చు. విధేయతతో మేము చూచున్నాము. ఆ కారణము చేత వాక్యాన్ని మా కొరకు తెచ్చుడు చేత ఈ రాత్రి నీకు మమ్మల్ని ఆశీర్వదించవాలని మేము అర్థిస్తున్నాము. విచిత్రనగా మనుషులు ఇటీవల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క నోరే ఈ రాత్రిలో మాట్లాడునుగాక. మాటలు బయలువెడని అది హృదయ తరంగంలోనికి చుచ్చుకుని పోయి విను వారిని ఆయన యొక్క ఆత్మతోను ఆయన యొక్క సన్నిధితోను నింపుడుగాక. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఈరోజు లేక రేపు లేక గత రాత్రి ఒక అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రథమంగా ఎందుకని మనం ఒక సంఘర్షాఖ కాదు చేరుకుంటున్నాం, ఎందుకు మనం ఒక సంఘర్షాఖ కాదు సంఘర్షాఖలా మనం ఎందుకు నమ్ముతున్నాము, దాన్ని గట్టిగా మనం చెప్పి ఉంటే చిత్రనగా సంఘర్షాఖలు ఏనాడు కూడా దేవుని చేత నియమించబడలేదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. దయము చేతన అవి నిర్మాణాత్మకమైనవి, అవి అది బైబిల్ ద్వారా రుజువు చేయబడుతుంది. సంఘర్షాఖల ద్వారా ఏ విధంగా తప్పులు పుట్టుకొచ్చినవో చూశాము. సరిచేసి సంఘాన్ని ఆశీర్వాదకరమైన దేవుని వాక్య సహవాసం పొందుకుంటున్నకై ఇది చెప్తున్నాను. తత్ఫలితంగా సంఘర్షాఖలు ఏమని చెప్పినవో, మనుషులు ఏమని చెప్పినారో వాటిపైన మన నిరీక్షలు కట్టబడం. ప్రభైన దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో దానిపైనే కట్టబడుతున్నవి. ఎప్పటికీ కూడా మనం సరిచేయబడు మార్గము అది ఒక్కటే. ఈ ఉదయం సంఘర్షాఖ నుండి వచ్చినటువంటి రకరకములైన 5 నిబంధనలు నా యొద్ద ఉన్నవి. బొత్తిగా అవి బైబుల్ నుండి చెప్పబడినవి కాదు, వాటికి సంఘాలు సాగిలబడుతున్నవి, సంఘబోధగా బోధించబడుతున్నవి. అదే దాని వృద్ధ వేష తల్లి కలిగి ఉంటున్నది. కాథలిక సంఘం బోధించున్నది, ప్రొటెస్టెంట్ సంఘంలోనికి వచ్చి ఉన్నది. దేవుని వాక్యంలో ఎటువంటి విరోధమైన దానికైనా దానికే మనం సాగిలబడుతున్నాము. పౌట్టబడి సంస్థాపక సంఘము అనగా సంఘర్షాఖ నెస్సిన సంఘం, అది నెస్సిన పితృల చరిత్ర నుండి ఈ మధ్యాహ్న వేళ మనము చూడగలుగుతున్నాము. అపోస్తుల మరణం తర్వాత నెస్సిన పితృల నుండి వచ్చినదేంటి, అనేక సంవత్సరాలు వారు కృషి చేశారు. 325 సంవత్సరాలు కృషి చేసి చిట్ట చివరికి ఫ్రాన్స్ లోని నిశ్చయలోకి వారు వచ్చారు. గంభీరమైన నిశ్చయన సభను అతను జరిగించారు. అక్కడే వారు కథలిక సంఘం కలిగి ఉన్నటువంటి 3 సిద్ధాంతాలను రూపకల్పన చేశారు. ఇంకా అది ప్రొటెస్టెంట్ వారికి అందజేయబడింది కూడా. ఈనాటి ఉదయంలో నేను ఉపదేశించిన రీతిగా ఆ యొక్క సంఘ కాలాలని కూడా టెస్లోనిక సంఘ కాలం వరకు కూడా 1500 సంవత్సరాలు చివరి కాలం అని, నీవు నా నామమును ఇంకా కలిగి ఉన్నావు అని ఆయన చెప్పినది ఒక్కసారి కూడా లేదు. ఆ మరో భాగానైతే క్రీస్తులో ఏ కోణాల వారు సంఘ శాఖ పేరుతో వారు వచ్చారు. కెథలిక్, లూథర్, వెస్లీ, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్ట్ మొదలగు వారితో వచ్చారు. అయితే కాలం యొక్క ముగింపులో ఆయన చెప్తున్నాడు, నీ ఎదుట ద్వారము తెరిచి ఉంచితని అని చెప్తున్నాడు. చూశారా, మనం అనుసరిస్తున్న కాలము అదే అని మనం నమ్ముతున్నాము. ద్వారము తెరిచిన కాలం కడవరిగా లౌకిక సంఘములో ఉండి బయలు వెళ్ళినటువంటి ఆఖరియగు దానిని దాని మధ్య ఉన్నాము. లౌకిక సంఘ సభకది 320 సంవత్సరాలు నిర్దిష్టంగా అది ఉండి ఉంటున్నది. అక్కడే వారు వీటన్నింటినీ అబద్ధ బాప్తిసాలు, అబద్ధ పరిశుద్ధాత్మ మొదలగు వాటిని వారు దత్తత చేసుకున్నారు. వారు వాటిని స్వీకరించారు. అది తర్వాత యూతుల ఒక పురోహితులై ఉండి కథలిక సంఘం నుండి బయటకు వచ్చి వీటన్నింటినీ అతను తీసుకుని వచ్చాడు. అందులో ఉండే జిల్లీ వచ్చాడు, జిల్లీ నుండి కాల్విన్ వచ్చాడు, కాల్విన్ నుండి వెస్లీ వచ్చాడు, అలాగే అందరూ వచ్చారు. వారంతా ఈ 3 సిద్ధాంతాలను అలా తీసుకుని వచ్చారు. వారిని సహా నడిపించినటువంటి రహదారులను వాడు వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఆయన యొక్క సంఘాన్ని ఎలా నడిపించగలుగుతాడు? ప్రకటన 17వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తున్నాము. గుర్తించండి, ఈ మాటలు ఎంతో విషయంగా ఉంటున్నవి. అవి బైబిల్ గ్రంథాలందరి రాయబడి ఉన్నవి కనుక నేను వాటిని చెప్పగలుగుతానని అనుకుంటున్నాను. అది ఈ విధంగా చెప్పబడినది, ఆ స్త్రీ ఒక వేశ్య అని. దాని యొక్క అర్థం ఆ స్త్రీ ఒక చెడును ధరించిన స్త్రీ ఉంటున్నది. ఆమె ఒక భక్తుని వివాహం చేసుకున్నది, లోకముతో వ్యభిచారం చేసినది. ఆమె వ్యభిచార స్త్రీలకు ఒక తల్లి, కనుక ఆమెకు కుమార్తెలు ఉన్నారు. కాబట్టి భౌగోళికంగా మనం అది చేయగలుగుతున్నాము. అక్కడ ఉండి ఉంటుంది. నాకు నేను వెళ్లి చూశాను, లేఖనంలో చూచుచు, అనగా ఆమె యొక్క సిద్ధాంతాలు మొదలైనవి చూచుచు ఒక సరళతతో అవన్నీ ప్రభు ఉంచి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అది కథలిక సంఘము తప్ప మరొకరి కాదు సుమా. ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. అది ఏమి కన్నది? ప్రతిష్టైన సంఘాలను లక్ష్యం. ఆమె కన్నది అదే. వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతో నిండిన పాత్రను ఆమె తన చేతిలో పట్టుకుని ఉన్నది. అది ఆమె భూరాజులకు ఇచ్చుతున్నది. ఆత్మ సంబంధంగా ఆమె భూమి యొక్క పరిపాలకురాలై ఉంటున్నది. అది ఖచ్చితంగా వాస్తవమే. ఇంకొకటి కాదు, చూడండి, దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్ళి ఆ విగ్రహాన్ని చూద్దాము. ఆ ప్రథమ వైపు చూడండి, బంగారపు తల, బబులోను సామ్రాజ్యము, వెండి, మాదీయులు పారసీకుల రాజ్యము, ఇత్తడి, ఘనుడైన అలెగ్జాండరు, తదితరులతో కూడిన గ్రీకు సామ్రాజ్యము, ఆ తర్వాత రోమా సామ్రాజ్యము, తూర్పు పశ్చిమ రోమా రాజ్యములు 2 పాదములు. గమనించండి, ఈ 10 రాజ్యాలు మనం ఉదయం వేళ మాట్లాడుకున్నటువంటి 10 కొమ్ములు పుట్టుకుని వచ్చిన ఈ 10 రాజ్యాలు ఇనుము మట్టితో మిళితమై ఉంటున్నవి. ఆ కాలం నుండి వచ్చిన ఆ ఇనుము రోమా ప్రభుత్వము ఆ పశ్చిమకంగా ప్రతి ఒక్క దేశములోనూ కథలిక సంఘం ద్వారా రోమా తత్వము కొంత మిశ్రితమై ఉన్నది. వాస్తవంగా వస్తువైన విషయమే. అవి ఎక్కడ నువ్వు కలయవు. వారు నొకరు అంతర వివాహము చేసుకుని ఉన్నారు. అలాగుండే బైబిల్ చెప్తుంది, నేటి దినాన వాటిని చూడు, మీ యొక్క అబ్బాయి కథలిక అమ్మాయితో వెళ్తాడు. వారు వివాహం చేసుకున్నప్పటికీ వారు కథలిక పిల్లల్ని పుట్టించాలని వాగ్దానం చేయాలి. ఇటు అటు చూశారా, చూడండి, అది మరి ఒక దాని శక్తిని విచ్ఛిన్నము చేయడం. అంటే అదంతా ఏంటి? అదంతా కూడా వేశ్య అని బైబిల్ చెప్తుంది. మరి ఇప్పుడు నీవేమి చేయబోతున్నావు? అవును, కథల యొక్క పాపములు మరలా ఏ విధంగా సందర్శనము కాబోతున్నవి. మనము ద్వితీయోపదేశ కాలంలోకి వెళ్లి అక్రంగా పుట్టిన వేశ్య యొక్క బిడ్డ ప్రభు యొక్క సమాజంలో 14 తరముల వరకు ఎందుకు ప్రవేశించకూడదో చూద్దాం. ధర్మశాస్త్ర సంబంధమైనది. ధర్మశాస్త్రాన్ని ప్రభావితం చేయడానికి క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఇదంత ఎక్కువగా వర్తిస్తుందో చూడు. ఎక్కలాడించుకుంటూ వీధుల్లో తిరిగే ఈ చిన్నారుల సంగతి ఏంటి? వీరికి ఏమి జరగబోతుంది? ఈ సిగరెట్ దమ్ములు కొట్టే స్త్రీలకు నిక్కర్లు ధరించుకుని ముక్కల ముక్కలుగా తల వెంట్రుకలు కత్తిరించుకుని ఉంటున్న ఈ స్త్రీలకు ఏమి జరుగుతుంది? ఏంటి దాని విషయం? ఏంటి దాని యొక్క తల్లి అలా నటించడానికి అలా జరిగినది? అతిక్రమణం దాన్ని సందర్శించడం ఒక తరము నుండి మరి యొక్క తరానికి. మనం పుట్టుకున్నదేంటి? మరడు కట్టిన పాపము ముద్ద తప్ప మరొక స్థలానికి మనం తెలుసుమా? రేఖలు రేపి జల ప్రళయం ద్వారా ఆనాడు జలను ఎలాగో తుడిచిపెట్టినో ఆటం పాపల చేత తుడిచి పెట్టిన కొరకై రష్యాను దేవుడు లేపి ఉన్నాడు. నిజమది, ఆయన చేస్తున్నాడు. బైబిల్ అలా తెలుపుతున్నది. రష్యా దేశము నాస్తిక దేశం, మహోన్నతులకు దేవుడి చేతిలో ఖచ్చితంగా అలా ఆట ఆడుచున్నది. దేవుడితో నడుచులకు గౌకరించినప్పుడు దానిని నాశనం చేయకుండా రాజుకు నెప్పుకద్దిన ఇలాగో అలాగే కథలక సంఘము పరిశుద్ధుల రక్తమును బలికప చేసినది. అట్టి పరిశుద్ధుల రక్తం నిమిత్తమై రష్యా కథలక సంఘం పైకి ఇప్పుడు లేచుచున్నది. బైబిల్ అలా చెప్పుతున్నది. నమస్కారం అది స్వాధీనపరచుకోబోతున్నది. కాబట్టి చూడు, దాని యొక్క తల్లి లేక దాని యొక్క అమ్మమ్మ ఒక సంగీత గానకారిణి అయినట్లయితే, ఇంకా లెక్కలు జాడించే వనిత అయినట్లయితే, నేడు ఆమె ఏమో ఏమైపోతుంది? రాకెండ్రులు దిగంబరి రూపిణి అవుతున్నది. దాని యొక్క పిల్లలు ఏమవుతారు? దేవుడు అలాగే చేస్తాడా అని మీరు అడగవచ్చు. అవునండి, దేవుడు విధులపైన అతిక్రమాన్ని మోపుతాడు. 14 తరాల వరకు దేవుడు దానికి స్థిరప జరిగే వచ్చినట్లయితే అది 100 తరాలు 500 తరాలని చెప్పవచ్చు. మీ పితరులు మీతో చెప్తుంటే మీరు విని ఉందరు, మేము నరహత్య చేయకూడదు. నేను మీతో చెప్తుంది ఏమనగా, నిష్కారణంగా ఎవరైనా తన సహోదరి మీద కోపడినట్లయితే అతడు హత్య చేసిన వాడే అవుతాడు. వ్యభిచారం చేయవద్దు అని మీరు మీ పూర్వీకులు మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినదేమనగా, ఒకరి స్త్రీని మోహము చూపుతో చూచినప్పుడు అతడు అప్పుడే వ్యభిచరించిన వాడవుతాడు. ఆయన చూశాడు. ఘనముగా చేయడనగా ఏమి? అనేక విధములుగా పెద్దదిగా చేయుట అని అర్థం. ధర్మశాస్త్ర ప్రకారంగా అది 14 తరాలైతే ఈ రోజు అది ఎంత పెద్దవుతుంది? యవనస్తులు, మధ్య వయస్కులు, వివాహితులైన వారు వారి యొక్క పెళ్లి ప్రమాణాలను ఏమాత్రము గౌరవించడం లేదు. అందుకని ఒక స్త్రీని చిరదీస్తారు. మామూలు కుక్కల వలె వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు వారితో. కొంతమంది ప్రజల కంటే కుక్కలకు గౌరవ మర్యాదలు తెలుసు. ఎంతో భయంకరమైన విషయమని నాకు తెలుసు. అంటే అది సత్యమే. అందుకని అలాగూ సంఘాలు తమ దారిని తాము వెళ్ళకుంటూ దాని గురించి ఏమీ కూడా చెప్పరు. అందుకని దాని తల్లి ఏ విధంగా నటించినదో ఆ విధంగానే వారు నటిస్తున్నారు. సంఘాలు దాని వారసత్వం చేసుకున్నవి. కారణం, సంఘం ఈ ప్రొటెస్టెంట్ సంఘం కథలిక్ నుండి బయటకు వచ్చి ఉన్నది. కథలిక్ సంఘం పాపాలు ప్రొటెస్టెంట్ సంఘాలపై సందర్శనం ఇవ్వాల్సి ఉన్నది. చెప్పుమా? కాబట్టి కుండ కుంపటిని మురికిదని పిలవకూడదు. అది నిర్దిష్టంగా వాస్తవమే. లేఖనాలు మనం కనుగొన్నాము. ఈ రాత్రి వేళ బల్ల పైన ఏ విధమైన గమనిక నేను చూడలేదు. ఏనాడైనా దేవుడు సంస్థాపక సంఘమును నిర్మాణం చేసినట్లుగా ఏ ఒక్క స్థలములో చూయించమని నేను అడుగుతున్నాను. ఈనాడైనా దేవుడు స్త్రీ బోధకురాలను అభిషేకించినట్లుగా ఏ స్థలంలో నాకు చూపించండి. చిరకరింపును దేవుడు ఏ ఒక్క స్థలంలో నిర్మాణం చేసినట్లుగా నాకు చూపించండి. నీళ్ల కుమరింపును దేవుడు ఏ ఒక్క స్థలంలో నిర్మితం చేసినట్లుగా నాకు చూపించండి. నామమున ఎవరైనా ఏ ఒక్క స్థలంలో బాప్తిసం పొందినట్లుగా దేవుడు అనుమతి ఇచ్చాడేమో నాకు చూపించండి. ఆ విషయాలను చూడు. అయినప్పటికీ వాటిని చేస్తూనే ఉంటున్నాము. అది సంఘములోనే ఉంటున్నది. కాబట్టి ఆ కారణం చేతనే మేము బాప్తిస్టు వారము కాదు అని నేను చెప్పాను. ఎందువల్లంటే ప్రభువైన యేసుక్రీస్తున్నామన్న బాప్తిస్టును మేము నమ్ముతున్నాము. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఇంకో విధంగా బాప్తిస్టును తీసుకున్నట్లుగా లేనే లేదు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మకు నామమున ఏ ఒక్క వ్యక్తి అయినను ఎక్కడైనా బాప్తిస్టును తీసుకున్నట్లుగా నాకు నీవు చూపించు. నేను నా చేయెత్తి నేను అబద్ధ ప్రవక్తనని ఒప్పుకుంటాను. యేసుక్రీస్తున్నామన్న బాప్తిస్టుమని బైబిల్ చెప్తున్నట్లయితే అదే విధానం జరిగించమని దాని అర్థం. బాప్తిస్మలాగానే పొందమని పౌలు ఆజ్ఞయించాడు. వారు ఏ విధంగా బాప్తిసం తీసుకునే అవసరం? వారు నమ్మాలి, బాప్తిసం తీసుకునవలసి ఉన్నది. యేసుక్రీస్తుకు బాప్తిస్మించినటువంటి అదే మనిషి చేతనే వారు బాప్తిసం పొందారు. అతనే బాప్తిస్మిచ్చి యోహాను దాని వల్ల ఇక పని లేదు, నేను వచ్చి బాప్తిసం పొందుకోమని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుక మనకు అది వారు చేయవలసి ఉన్నది. అదే దేవుని యొక్క ప్రణాళిక. రాత్రి దానికంటే ఇంకా లోతుగా నేను వెళ్ళవచ్చు. యేసు ఆయన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడు అని నమ్ముతున్నారా? ఈ ఉదయం ఇక్కడున్న మీరందరూ దేని గురించి ఇంకొద్దిగా నొక్కి వక్కాదించాలనుకుంటున్నాను. అది జరిగిపోయిన తర్వాత పౌలు దాన్ని గురించి ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? ఫలవంతమైన ఒక దూత వచ్చి చెప్పినప్పటికీ అతడు శాపగ్రస్తుడు గాక అని పౌలు చెప్తున్నాడు. మరి ఇప్పుడు దాని గురించి మేము కొత్త వెలుగును పొందామని అనవచ్చు? లేదు, కొత్త వెలుగుతో హవ్వ దగ్గరకు సాతాను వచ్చినది. కొత్త వెలుగు నీకేది అవసరం లేదు, దేవుడు ముందుగానే ఉంచినటువంటి ఆ వెలుగులోనే నీవు నిలవలసి ఉన్నది. అంతే, మరింత చిన్న విషయము మరి ఇప్పుడు గమనించు. వారు రూపాంతరి కొండ వైపు నుండి వచ్చిన తర్వాత యేసు ఆయన శిష్యులు అడిగాడు, మనుష్య కుమారుని నన్ను గుర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. ఒకరు నీవు మోషవని లేక ఏలియవని ఒక ప్రవక్తవని అని అనుకుంటున్నారని చెప్పారు. మీరేమని అనుకుంటున్నారు అని ఆయన అడిగాడు. నీవు జీవుగల దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు చెప్పాడు. యోనా కుమారుడైన సిమోను, నీవు ధన్యుడు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. ఇది సెమినేరియల ద్వారా వచ్చి ఉండలేదు, అది సంఘ శాఖల ద్వారా వచ్చి ఉండలేదు, రక్త మాంసం నీకు ఇది బయలుపరచలేదు. ఇలాంటి థియోలజీ పాఠశాలలో నీవు ఇది ఎప్పుడు పొందలేదు. లోకములు నా తల్లి నీకు ఇది బయలుపరచాడు. దీని మీద నా సంఘములు కట్టుదలు పదాలము యొక్క గౌరవులు దాని ఎదురు నిలవలేవు. ఆయన ఎవరయ్యున్నది అనేది ఒక ఆత్మ ప్రత్యక్షత. నీవు పేతురు అని నేను చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నేను నీకు అనుగ్రహిస్తున్నాను. నీవు భూమి మీద ఏమి బంధిస్తావో పరలోకమునది బంధించబడదు. నీవు భూమి మీద ఏమి ఇప్పుదు నేను దాని పరలోకమందును ఇప్పుదును. అందుక ఆయన తన యొక్క మాటను ఆయన నిలబెట్టుకోవాలి. ఎట్లయితే ఆయన దేవుడు కాదు అని ఆయన చేసిన తర్వాత కొద్ది దినాల తర్వాత ఆయన సిలువు వేయబడి తిరిగి లేచి పరలోకానికి అరోహణమయ్యాడు. పేతురు పెంతికోస్ దినాన్ని సువార్తలో తెరిచాడు. అతను చేశాడా? నిజం, అతను చేశాడు. ఇప్పుడు గమనించు, అతను అలా చేసిన తదుపరి వారంతా వారిని ఎగతాళం చేస్తున్నారు. ఎందుచేతనంటే వారందరూ ఆత్మ చేత నింపబడి ఉండేది. వారినందరిని మతభ్రష్టులని హోలీ రోలర్స్ అని ఇంకో పేరుతోనే అలా పిలిచారు. ఈయనంత క్రొత్త మద్యంతో నింపబడి ఉన్నారని అన్నారు. హేతులు వారి మధ్య నిలబడి అతని స్వరవ్యక్తిలాగా అన్నాడు, శిష్యులారా, సహోదరులారా, చెవికి నా మాట వినండి, నా మాట్లాడకించి వినండి. మీరు ఊహించినట్లుగా వీరు మత్తులు కాదు, తెల్లవారి జాము కూడా కాలేదు. అంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంత్య దినములలో ఉన్న ఆత్మను కురుమరించదను. ఆయన కుమారుల మీదను, ఆయన కుమార్తెల మీదను, ఆయన పనికత్తెల మీదను, మొదలగు వారిపైన ఆ దినాన ఆయన కురుమరించును. వారు ఈ మాటల హృదయంలో నచ్చుకుని అతడు అంటే ఎరుగనివాడు ఆ వ్యక్తి అతని మాటలు విన్నాడు, అతన్ని గమనించాడు, అతనిలో ఒకటి ఉన్నదని అతన్ని అతనిలో మండుచున్నది పరిశుద్ధాత్మని వారు తెలుసుకున్నారు. అతను ఆపండి, ఎందుకని ఒక తుఫాను దినాన ఎండిన భవంతికి అగ్ని తగిలిస్తుండగా ఉన్నదని నీవు దాన్ని చేయలేవు, ఆపలేవు. అతని పరిశుద్ధాత్మతో నిలబడి ఉన్నాడు. అతని ఇప్పుడు ఏం చేశాడు? ఎలారా రక్షితపడటానికి మేమేమి చేయాలి అని అడిగారు. దాన్ని గమనించండి, పేతురు, పరలోక రాజ్యానికి నీవు తాలపు చెవులు కలిగి ఉన్నావు. చూశారా, యేసు మూడవ దిన లేచిన తర్వాత పరలోక రాజ్యానికి తాలపు చెవులు ఆయన యొక్క లేవు అని మీకు తెలుసా? ఆయన చెప్పాడు, నరకము యొక్క పతాలలోకం యొక్క తాలపు చెవులు నా యొక్క ఉన్నాయి, పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు కాదు. ఎందుకు అనగా అవి పేతురుకి ఇచ్చాడు. ఆయన చెప్పాడు, పేతురు, నీవు భూమి మీద దేని విప్పుదవో నేను పరలోకమందు దాన్ని విప్పుదును, నీవు భూమి మీద ఏమి బంధిస్తావో పరలోకమందును నేను దాన్ని బంధిద్దును. అతనిక్కడ తలపు చెవులు కలిగి ఈ శుభప్రదమైన దానిని లోకాని కొరకు తెలుసు కొరకై నిలబడి ఉన్నాడు. ఇక్కడ తలపు చెవులు తన చేతిలో ఉంచుకుని ఉన్నాడు. రక్షించబడటానికి మేమేమి చేయాలి అని వారు అడుగుతున్నారు. ఇప్పుడు చేయమని అపోస్తలు ఏమి చెప్పినప్పటికీ అది విషయము కాదు, కానీ దాని పరలోకమందు దేవుడు పుట్టించాలి. ఆయన దానిని అతనికి ఇచ్చినట్లయితే చెప్తున్నారు, మీరు బాధపడి పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తునామ బాప్తిసం పొందును, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. ఇంకో నామములకు ఇంకొక మార్గములకు ఇంకొక రూపములకు ఆ తలపు చెవులు పరలోకానికి మరలుకునవు. భూపైన మరలకుంటది, పరలోకమందును మరలకుంటది. ఎట్లయితే యేసు పేతురు ఎలా ఆ మాటను నిలబెట్టుకున్నాడు, అందరూ కూడా అదే విధంగానే యేసు క్రీస్తు నామములనే బాప్తిసం పొంది ఉండిరి. అంత క్రితం ఎవరైతే బాప్తిసాన్ని పొంది ఉన్నారో వారు తిరిగి వచ్చి యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొంది ఉండిరి. అదే సరైనది, అది ఇంకా ఆ విధంగానే జరుగుతున్నది. కాబట్టి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మిక నామమున బాప్తిసం అని మనం బోధించినట్లయితే అది అబద్ధ ప్రవచనం అవుతుంది. నేను మిమ్మల్ని గాయపరచాలని కాదు, కానీ అది ఏమిటో ఈ సంఘము తెలుసుకోలాగునా నేను దీన్ని కేంద్రీకృతం చేయవలసి ఉంటున్నది. అవివేకమైన పగిలిన బోండాలై ఉండదక్కర్లేదు. దేవుని యొక్క వాక్యం పైన మనం అనుకుని ఉన్నామని మనకు తెలుసు కదా, మనకు తెలుసు. ఎవరైనా బాప్తిసం పొందినట్లుగా ఏ ఒక్క స్థలంలోనైనా చూపించమని సవాలు చేస్తున్నాను. మీరు అబద్ధ ప్రవచనాన్ని నమ్ముతున్నారా లేక సత్యాన్ని నమ్ముతున్నారా? లేఖనాలు చూడండి, అది మీకే వదిలేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సంఘము సంఘశాఖగా నిర్ణాత్మకం చేశారేమో నాకు చూపించండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఒక స్త్రీని అభిషేకించున్నారేమో నాకు చూపించండి. అదే ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ సంగతులన్నీ బైబిల్ గ్రంథంలో నిర్మాణమైనవేమో చూపించండి. అవి అక్కడ లేవు. స్థలంలో ఉన్నవేమో నాకు చూపించండి. మేము సంఘశాఖకు వెళ్తున్నావు, వారలే ఇచ్చారు, శుద్ధీకరణ గురించి బోధ చేశారు, అది మంచిదే. వారు అది చేసి వారి యొక్క సంఘశాఖను తయారు చేశారు, అది దానిని అలా ఉంచేసినది. ఆ కర్మ చేత నేను ఒక పేరును కలిగి ఉన్నావు అని బైబిల్ చెప్తుంది. నేను ఒక క్రైస్తవుడు అని నీవంటావు. సరే, నీవు ఏ సంఘశాఖకు చెందావు? నేను ఒక మెథడిస్టు అని చెప్తావు, ఎందుకని? అలాంటప్పుడు నీవు ఒక వేష్యం అవుతావు. నేను ఒక బాప్టిస్టు వేష్యను, ఎందుకు వస్తూ వారు? నేను ఒక వేష్యులై ఉన్నాను. నీవు ఆ సంఘానికి చెంది ఉన్నావు. నీవు క్రీస్తుకు చెందవలసి ఉన్నది. మెథడిస్టు బాప్టిస్టు అని చెప్పడానికి నీకు హక్కు లేదు. క్రీస్తుడైనట్లయితే హృదయమందు నీవు క్రైస్తవుడువే. ఆ ప్రతి ఒక్క సంఘశాఖ కూడా పిల్లలను పుట్టించగలదు. దేవుని పిల్లలనా? అవునా. మెథడిస్టువో బాప్టిస్టువో అయినంత మాత్రాన నీవు పరలోకానికి వెళ్తామనుకున్నట్లయితే నీవు పొరబడబడుతున్నావు. ఆ కారణము చేతనే అలాంటి దానికి మేము దూరంగా ఉంటున్నాం. బాప్టిస్టు వారు ఎందుకు చూడలేకపోతున్నారు? కొంతకాలం క్రితం థీసిస్ అంటే మొత్తమైన రాతలు రాసినటువంటి ఒక మెథడిస్టు వారిని నేను ఇలా అడిగాను. అతను అన్నాడు, నీ విషయమే మేము ఒకటి వ్యతిరేకిస్తున్నాము, నీవెప్పుడు పెత్తుకొస్తూ వారిని పట్టుకుని వెళ్లాడుతుంటావు అని అన్నాడు. మేము అంటే ఎవరు అని అడిగాను. మేము మెథడిస్టు వారం. సరే, నేనేం చేయను చెప్తాను. నేను మీ యొక్క నగరానికి వస్తాను, మెథడిస్టు వారిని దాన్ని చేయడానికి సహకారము చేయటకు అనుమతి ఇవ్వరు అని చెప్పాను. ఓహో, అలాగైతే అది మేము చేయలేం అని చెప్పాడు. అదే నేను కూడా అనుకుంటున్నది అని నేను అన్నాను. నేను పెంతకొస్తూ వారితో ఉంటాను, ఎందుకంటే పెంతకొస్తూ వారిని నమ్ముతున్నారు కాబట్టి. అవునది వస్తువుమే. చుట్టూరా వారు పురోగవుతారు, దాని వల్ల ఆదాయం పొందుకునేవారు వారే. పెంతకొస్తూ చర్చల గురించి ఈ మధ్యన ప్రచురమైన లైఫ్ మ్యాగజైన్ లో వేసినటువంటి వ్యాసాన్ని ఎంతమంది చదివారు? ఈ కాలానికి అది ఒక మహత్తరమైన అద్భుత కార్యము. మిగతా సంఘాలను కలిపి చూసినట్లయితే ఒక్క సంవత్సరంలో అనేక మంది మార్పు చెందిన వారిని వారు సంపాదించుకున్నారు. అందుకని వారి యొక్క తప్పిదాల్లో కూడా దేవుడు వారిని కదిలింపజేస్తున్నాడు. ఎందుకంటే వారు సత్యాన్ని నమ్మి దాంతో సాగిపోతున్నారు కనుక. అది సత్యమే. మనం ఇప్పుడు ఏమి చేస్తున్నాము చూసారా? ఆ కారణం చేతనే మనం ఒక సంఘశాఖ కాదు, పెంతకొస్తు వారు సంఘశాఖలు చేసుకున్నట్లుగా మేము కాదు. వెనకాల చూసినట్లయితే 40 సంవత్సరాల క్రితము ప్రథమంగా పెంతకొస్తు సంఘము పరిశుద్ధాత్మ కృమరించబడినప్పుడు వరములతో ఒకటైన భాషలతో వారు మాట్లాడసాగిరి. అది వరములలో చాలా స్వల్పమైనది. పరిశుద్ధ పౌలు చెప్పినట్టుగా భాషలో మాట్లాడటం అనేది అది స్వల్పమైన వరము. అది పల్లె వెంటనే ఓ మేము ఇప్పుడు దాన్ని పొందుకున్నాం అని వారు చెప్పారు. ఆ తర్వాత దాని సంఘశాఖ చేశారు, జనరల్ కౌన్సిల్, అదే ఇప్పుడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. ఓ భాషతో మాట్లాడే వరకు ఎవరు దాన్ని పొందలేరు అని అన్నారు. దేవుడు అక్కడి నుండి వారి మధ్య నుంచి వెళ్లిపోయాడు, వారు అక్కడే కూర్చున్నారు. వాస్తవం అవునండి, అక్కడి నుండి ఏకత్వం వచ్చినది. యేసు నామమున బాప్తిసమిచ్చిన చూస్తున్నాము. వారు చెప్పారు, మేమే పొందారు అని అన్నారు. వారు దాన్ని సంఘశాఖగా తయారు చేశారు. వారు ఏం చేశారు? వారిని అక్కడనే కూర్చొనిచ్చి దేవుడు వారి ఇద్దరు నుండి వెళ్లిపోయాడు. అతను రావచ్చును. ఒన్నెస్ వారు అంటే ఏకత్వ వారు అసెంబ్లీస్ వారి వద్దకు వెళ్లలేరు, అసెంబ్లీస్ వారు ఏకత్వ వారి వద్దకు వెళ్లలేరు. నేను కొందరు మధ్య మధ్య వారితో మిస్టర్ బోస్, డాక్టర్ పోప్ మొదలైన వారితో మాట్లాడాను. వారు గొప్పవారే. నేను వారితో కలిసి కూర్చుని, నీవు ఒక పండితుడివై ఉండి ఆ ఆరంభ గుర్తును కూర్చు నీవేలా బోధిస్తున్నావు అని అడిగాను. వారిలో ఒకటి రెండు ముగ్గురు నిజంగా నమ్మకమైన వారే. వారు ఇలా అన్నారు నాతో, సహోదర అబ్రహాం, అది తప్పని మాకు తెలుసు, అయితే మేమేమి చేయగలం? మేమేదైనా చెప్పినట్లయితే సమస్త ప్రణాళికను గజిబిలి చేసిన వారం అవుతాం. ఎందుకదంతా? వాస్తవం నీవు ఒక బిషప్ గా ఉండలేవు, నీవు ఒక పరిశీలకుడుగా ఉండబోవు. అది ఊహ. మూలలో ఉన్న ఒక చిన్న స్వార్థ పని ఉన్నది. ఏంటంటే కలస చెట్టు కింద బోధ చేస్తాను, సత్యాన్ని కలిగి ఉంటాను. వాస్తవం సత్యాన్ని చెబుతున్నామని తెలుసుకో. మనిషికి సత్యము కావాలి. ఒక క్రైస్తవునిగా సత్యాన్ని సాక్ష్యం పలుకునే నీ బాధ్యత ఉంటున్నది. ఆ బాధ్యతను దేవుడు నీపై ఉంచబోతున్నాడు. విషయాలన్నింటిలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే, ఈ విషయాలన్నీ నీవు చేయనట్లయితే నీవు పరిశుద్ధాత్మను పొందలేదు. నేను భాషతో మాట్లాడుతున్నాను అని నీవు చెప్పవచ్చు. అది నీవు పరిశుద్ధాత్మను పొందావని అర్థము కాదు. మంత్రగాళ్ళు, మంత్రగత్తులు, దయ్యాలు వెలగొట్టేవారు దయ్యాలు, మొదలగునవి భాషతో మాట్లాడటం నేను చూశాను. ఇది నిజం. వారికి ఎలాంటి పరిశుద్ధాత్మ ఉండదు, అది మీకు తెలుసు. మానవ శరీరం రక్తాన్ని త్రాగి నాట్యాలు చేస్తూ దయ్యాలను పిలుస్తూ భాషలు మాట్లాడుతారు. నిజం, వారికి పరిశుద్ధాత్మ ఉండదు. నీవు భాషతో మాట్లాడటం మాత్రాన దాన్ని కలిగి ఉన్నావని అర్థం కాదు. నీవు దానికి కలిగి ఉన్నావని నీవు ఎలా తెలుసుకుంటావనిగా ఆత్మతో నీ ఆత్మ సాక్షిస్తున్నప్పుడు అది నిదర్శనం అవుతుంది. ఆత్మ ఫలము నిన్ను వెంబడిస్తుంది. విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, దిగ్విశాంతం, దయాలతో, మంచితనం, సాత్వికం, తద్వారా పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నావని నీవు తెలుసుకుంటావు. అది దానికదే సాక్ష్యం పలుకుతుంది. నీ విశ్రాంతి తీసుకోవాలంటే ఎందువల్లంటే నేను అసెంబ్లీ వారికి సంబంధించిన వాడిను, భక్తికి సంబంధించాను, క్రిస్టియన్లకు సంబంధించాను. చూశారా నీవు చేస్తుందేంటో? స్వీకరిస్తున్నావు. అవునది నిదర్శనం, నిష్కర్షగా వాస్తవమే. దాని నుండి బయటికి రా, దాన్ని విడిచిపెట్టు. నీ మంత్రంలో ఉంది, మరొక చోటు నుండి కాదు. దాని గురించి ఏమి చేయాలనుకున్నానో అలా చేయి. నేను క్రిస్మిడ ఏడవాడని చెప్పేది అక్కడ పెట్టేసి బయటకు వచ్చేసాయి. అద్భుత కార్యాలు జరిగే దినాలపైన మాకు నమ్మకము లేదు. బైబిల్ దాన్ని బోధిస్తుంది. నేను క్రీస్తు సంఘానికి చెందినవాడు. వారు చెప్తారు అలాగే అద్భుత కార్యాలు జరిగే దినాలు జరిగిపోయినవి. వారు అబద్ధ ప్రవక్తలు. ఎక్కడ రోగులను స్వస్థపరచుటకు, చనిపోయిన వారి లేపుటకు, దయ్యాలను వెలుగుటకు శక్తి ఇచ్చాడో నేను మీకు చూపిస్తాను. దానిని ఆయన తీసివేశాడని బైబిల్ గ్రంథంలోని ఏ లేఖనానైనా ఏ వ్యక్తి అయినా చూపించగలిగినా చూపించాలని నేను సవాలు చేస్తున్నాను. పౌలుని తీసివేసినది ఎవరు? నీ యొక్క సొంత మూల సిద్ధాంతం. అవును, దేవుని యొక్క వక్తిబుక్కలు తీసివేసినది. పరిశుద్ధాత్మ అదే విధంగా అదే పని చేస్తున్నాడు. ఇంకా ఆయన నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ఆ కారణము చేతనే మేము ఒక సంఘ శాఖ కాదు సుమా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోవుట, శక్తిని ఉపేక్షించుట, దానిని మారిపోవుట. మేము అలాంటి దాని నుండి నమ్మము. సరే, అది ఎలాగో ఆరంభం అవుతుంది. మనం చాలా త్వరపడి చాలా త్వరగా దాన్ని స్వీకరిస్తాం. అది ఎలా ఆరంభమైనదో త్వరగా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ గురించి అనేకమైన లేఖనాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. మరో విషయం, పరిశుద్ధుల పట్టుదల గురించి గత రాత్రి మేము సవాలు చేసి ఉన్నాము. బాప్టిస్ట్ వారు నమ్మిన మారిగా కాదు, కాదండి. బాప్టిస్ట్ వారికి, వారి భావాలకు, వారి యొక్క కాల్వినిజం యొక్క తత్వానికి మేము వ్యతిరేకులమని తప్పకుండా చెప్తున్నాం. నేను తప్పకుండా క్రిస్టియన్లతో ఏకీభవించడం లేదు. నేను నిజంగా ఆర్మీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాను. అవునండి, వారిద్దరు కూడా ఒక సత్యాన్ని కలిగి ఉంటున్నారు. అయితే ఎక్కడ సత్యం ఉన్నదో దానిని నీ అక్కడికి తీసుకుని రావాలి సుమా. నీవక్కడికి పరిగెత్తిపోయావా? దాంతో పిచ్చిగా నీవు పరిగెత్తుతావు. నిజం, బాప్టిస్ట్ వారు వస్తున్నారు. ఇక్కడ ఒక జంటకు బాప్తిసం ఇస్తున్నారు. ముద్దున బాప్తిసం బోధపరుస్తున్నాడు. అందులో 10 మందిలో 9 మంది సిగరెట్లు తాగేవారే. తిరిగి వెళ్లిపోతారు, చీట్ల పేక ఆడుతారు, రాత్రులంతా తిరుగుతారు, అక్రమ వ్యాపారం చేస్తారు, స్త్రీలంతా పొత్తునిక్కలు తిరుక్కొని రోడ్లంతా తిరుగుతారు, జూలు కత్తిరింపు తల వెంట్రుకలతో ఉంటారు, పొగ త్రాగుతారు, చెత్తలు అడుగుతారు, మురికి పలుకులు పలుక్కుంటారు. నువ్వైతే దాన్ని క్రైస్తవ్యము అని పిలుస్తావు. నిత్యమైన భద్రత లేకుండా నీవు వస్తావు కదా. ఏ మార్గాన పరలోకములో ఆనందాన్ని అనుభవించలేవు. అవును, నిజం. అది నిత్యమైన భద్రత కాదు సుమా. ఒక వ్యక్తి ఆత్మ తిరిగి జన్మించిన వాడైతే వస్తువారైన మీరు పైకే కిందకి గతులు వేయడం ద్వారాను, భాషతో మాట్లాడడం ద్వారాను, ప్రకసంతులోకి పైకే కిందకు పరిగెట్టడం ద్వారాను మీరు నిత్య భద్రతను కలిగి ఉన్నారని అని అర్థం కాదు. మీ తలలోకి మీరు పొందగలుగులేరు. లేదండి, అది ఎన్నడూ అలా కానేరదు. విచిత్రనగా మీ యొక్క సొంత జీవితమే మీరు దేవునితో సరిగా లేరని సాక్ష్యమిస్తుండగా మీ సొంత జీవితం మీకు తెలియదా? అవునా, మీరు సరిగా లేరు. అయినప్పటికీ అది నిత్య భద్రత కాదు. అయితే నేను ఒకటి మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. ఒక నిత్యమైన భద్రత అనేది ఉన్నదా? అలా ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఒక పుట్టుకొనిపే మా యొక్క పేరును గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు పెట్టబడి ఉన్నవని బైబిల్ తెలియజేస్తుంది. ఉదయం నేను చెప్పిన రీతిగా మరలా చెప్తున్నాను. ఈ రాత్రి మహిమలో ఒక కొత్త పేరు రాయబడదు. అది నాదే అనే ఒక రచయిత పాట వ్రాసిన రీతిగా అతని భావం మంచిదే. అయితే లేఖన ప్రకారంగా అది తప్పు. నీవు రక్షితమైన రాత్రి నీ యొక్క పేరు రాయబడలేదు. ప్రకారంగా 13-17 అధ్యాయముల వారి ద్వారా లోక పుట్టుకొనిపే పెట్టబడి ఉన్నది. లోకానికి పునాదులు వేయబడకమునిపే యేసుక్రీస్తు వారు వర్ధించబడి ఉన్నారు. అతీతుడైన దేవుడు అది ఎలా జరుగును? ఆరంభము అంతాన్ని ఎదిగిన దేవుడు నిత్యుడుగు ఆయన భూపైకి పాపం ఉత్తరకు ఆయన ఏ విధంగా అనుమతించాడు? అది ఒక కారణము చేత కనట్లయితే మనం ఇప్పుడు చెప్పి ఉన్న వాటిని గమనం చేసుకుందాము. కొత్తవాడు ఎవరు? రక్షకుడా లేక పాప? రక్షకుడే. అవునది వాస్తవం. ఏది శక్తివంతమైనది? రక్షకుడా లేక పాప? రక్షకుడు పాపం తీసివేసినట్లయితే ఆయన ఎక్కువ శక్తివంతుడైన వాడు. పాపం పొదలిగా జరగడానికి ఆయన ఎందుకు అనుమతించాడు? ఆయన రక్షకుడుగా కనపరుచుకోడు కొరకే. ఏది ఎక్కువ శక్తివంతమైనది? స్వస్థపరచువాడా లేక వ్యాధ? స్వస్థపరచువాడే. అలాగైతే రోగం ప్రవేశించడానికి ఆయన ఎందుకు అనుమతించాడు? ఆయన స్వస్థపరచువాడని రుజువుపరచుడు కొరకై. నేను ఎంతో భక్తిపూర్తంగా భావిస్తున్నాను. అవునండి. ఓహో, అది ఆయన యొక్క గుణ విశేషాలు. చేతనే ఇబ్బందులు కలుగుడు కొరకై ఆయన అనుమతిస్తాడు. అందుచేతనే దుఃఖం కలుగుడు కొరకై ఆయన అనుమతిస్తాడు. ఆయన ఆనందమని తెలియపరచుడు కొరకై. వాస్తవం. అందుచేతనే మనకు ఒక రాత్రి ఉంటున్నది, పగలు ఒకటి ఉంటున్నది అని రుజువుపరచుడు కొరకై. చేతనే మనకు ఒక కోపం ఉన్నది, సమాధానం ఒకటి ఉన్నదని తెలియపరచుడు కొరకై. నిజం, అది ఒక వాగ్వాదం. ఆయన ఆశ్చర్యకరుడు. అరే, అది ఇప్పుడు ఏ విధంగా ఆరంభమైనది? మిమ్మల్ని రాత్రంతా ఉచిన రీతిగా చాలా త్వరగా నేరుగా అందులోకి వెళ్లిపోదాము. ప్రతిదానికి కూడా ఆరంభం అనేది ఉండవలసి ఉన్నది. నేను అడగాలని ఆశిస్తున్నాను. నేరుగా దీన్ని మీరు పట్టబెట్టుకుని లోపల జేబులో పెట్టుకోగలరు. ఈ అలవాటుతో కూడిన ఆహార పల్లెలో పెట్టుకోవద్దు. కనుక దీన్ని వినండి. మీరు ఒక నిత్యమైన జీవం ఉన్నట్లయితే, జీవి ఉన్నట్లయితే, అలాంటప్పుడు మీకు ఒక ఆరంభము కానీ అంతము కానీ ఉండదు. నిత్యం అనే మాట అది అంతము, అది లేని పదము నుండి ఉత్పన్నమైనది. అది మీకు జ్ఞాపకం లేదా? ఆదులు సంహరించబడుతున్న అబ్రహాములు మెల్కీసెదెకు ఏ విధంగా కలిసి ఉన్నది, నేనే ఉదయాన చెప్పినది మీకు గుర్తుందా? బైబిల్ గ్రంథంలోని హెబ్రీ 20వ అధ్యాయంలో లేవి తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉన్నప్పుడు లేవి మెల్కీసెదెకు దశమ భాగము చెల్లించాడు. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు లేవిని కనెను. తండ్రి, తండ్రి యొక్క నాయన, నాయన యొక్క నాయన. తన యొక్క ముత్తాత నడుములో ఉండగా అతడు మెల్కీసెదెకు దశమాంశములు చెల్లించేందుకు బైబిల్ అతని కీర్తిస్తున్నది. నిత్యత్వాన్ని గురించి మాట్లాడు. ఆహా, ఎంతటి సౌభాగ్యత అది! అతను పోలీగా చేశాను అని ఆయన చెప్పట్లేదు, సంభావనీయంగా చేశాడు. అతడు దశం భాగం చెల్లించను అని బైబిల్ తెలుపుతున్నది. ఆమేన్. అలాగైతే మనం మంచి విత్తనాన్ని బట్టి ఉచ్చనవరమైతే పౌలు సువార్త ప్రకటించాడు. అప్పుడు నేనక్కడ ఉంటేనే నీవు అక్కడ ఉంటేవి. మనం ఒక్క నిమిషంలో అక్కడికి వెళ్ళబోతున్నాం. మన చెవులకు తగిలించుకోబోతున్నాం. గమనించండి, అదే మన నిమిత్తమైన లేఖనం నిర్ధారణ చేస్తున్నది. గతకాల ముందు కూడా ఆలోచన చేయి. లేవి ఆ తర్వాత అతని తండ్రి యాకోబు, ఆ తర్వాత అతని తండ్రి ఇస్సాకు, ఆ తర్వాత అతని తండ్రి అబ్రహాము, అతని తండ్రి తండ్రి. తన యొక్క తాత ముత్తాత గర్భంలో లేవి ఉన్నాడు. అతడు మెల్కీసెదెకు దశమ భాగాన్ని చెల్లించాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఇది ఎవరు? ఏబు 38లో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటేవి? ఉదయ నక్షత్రాలు ఏకమకాకుడు పడినప్పుడు, దేవుని కుమారులందరూ ఆనందించి జయ ధ్వనులు చేసినప్పుడు నీవెక్కడ ఉంటేవి? ఆనంద ధ్వని చేసినటువంటి ఆ దేవుని కుమారుడు ఎవరు? యేసు వారితో చెప్పాడు, భూమికి పునాదులు వేయబడక మునిపే మీ అందు నాకు ఆనందము కలదు అని వారితో చెప్పాడు. మనమేదో కాలాన్ని బట్టి సృజించబడిన జీవుడు కాదు, నిత్యత్వానికి సంబంధించిన జీవుడు మనము. వాణ్ణి ఆకర్షించుననే కానీ ఎవరు నా యొక్కకు రాడు. నా యొక్కకు వచ్చు వానికి నేను నిత్యజీవించదను, కడవ దినములో వాణ్ణి లేపదను. నాకు అనుగ్రహించిన నా తండ్రి చేతిలో నుండి ఎవడను పెకలిపబడడు. నీవు ఏ విధంగా తప్పిపోగలవు? నీవు భయపడిపోతున్నావు, నీవు భీతి చెందుతున్నావు, నీవు ఎటు అటు తిరిగిపోతున్నావు. లోకములో నీవింకా ఇక్కడకు సంబంధించిన వాడవు కాదని అదే ఉత్తమమైన సాక్షార్థము. అవును, దేవుడు నిన్ను ఇలాగ రక్షించగలడు. నీవు అలాగున్నట్లయితే ఈ సంఘములో దేవుడు అనంతుడు అనగా అంతము లేనివాడు అని ఎంతమంది నమ్మి చేయి పైకెత్తగలరు? అంతము లేనిదంటే అర్థమేంటో తెలుసా? సంపూర్ణమైనది అని. అంతము లేని దానిని నీవు వివరించలేవు. ఎప్పుడైనా నీ యొక్క కుమారుని అంతము లేదాని కరపై గురిని చరి చేసుకున్నారా? ఎందుకని? అక్కడి నుండి అవతలయ్యని దాని అర్థం. సరే, దాని యొక్క కేంద్రాన్ని గురి చూచే మార్గం అనేది లేదు. ఏ దేవుడు అంటే ఆయన అనంతుడు, అంతము లేనివాడు. ఆయన అనంతుడైనట్లయితే అక్కడ ఒక బొద్దింక గాని, ఒక ఈగ గాని, ఒక పేను గాని ఉండబోదు. భూమి మీద ఏమి ఉండబోదు, ఏది ఉండదు. భూమి నిర్మాణమునకు మునుపే దేవుడు వాటిని ఎది ఉంటున్నాడు. అంతం లేనిదే గా దాన్ని గురించి ఒక అభిప్రాయం ఉన్నది. సరే, నిన్ను రక్షించే అనంతుడు దేవుడు ఇక్కడ ఉంది, వచ్చే వారంలో నీవు నశించిపోతామని, వచ్చే నెలలో నశించిపోతామని, వచ్చే సంవత్సరంలో నీవు నశించిపోతామని ఆయన ఎదిగింది. ఆ ఉద్దేశాన్ని ఆయన ఓడిపో చూస్తాడా? ఆయన నిన్ను పొగట్టుకోలేడు. ఆ మాటలు నన్ను పంపిన వాడిని శ్వాసమిత్రుడు నిత్య జీవము గలవాడు. అతడు తీర్పులోనికి దాకా మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడు. అది జరగదు. ఉండబోవు. దేవుని మూలముగా జన్మించిన వాడు పాపము చేయడు. దేవుని బీజ మతంలో నిలచుతున్నది కాబట్టి అతడు పాపము చేయగలడు. అతని కొరకు ఒక పాప నివారణ అర్పణ ఉంటుండగా అతడు ఎలాగో పాపము చేయగలడు? సంపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడు నేను ఎలాగో అనారోగ్యవంతుడు కాగలుగుతాను? నేను చూడగలుగుతున్నప్పుడు నేను ఏ విధంగా గుడ్డివాడును కాగలుగుతాను? భవనం అవతల నేను ఉన్నప్పుడు భవనం లోపల ఎలాగో ఉండగలుగుతాను? ఒకే సమయంలో నేను మత్తులను మేల్కొనేవాడిని ఎలాగో కాగలుగుతాను? నీవు చేయలేవు సుమా. నీవు రక్షించబడినప్పుడు నీవు పాప ప్రాయశ్చిత్తము క్రింద ఉంటున్నావు. నీ పాపము లెక్కింపబడవు. తన పాపముకు ప్రాయశ్చిత్తము నిండిన వాడు ధన్యుడు. యెహోవా చేత నీ దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని దావీదు చెప్పట్లేదా? దేవుడు తన యొక్క సృష్టి యొక్క పాపమును పట్టుకొనడు. అది బలమైనది. అది చెలికిన పాలు కాదు. అంటే అది బైబిల్ గ్రంథము. ఇతిమంతులైనలా పాపము దేవుని లెక్కకు రాదు. దేవుడు ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క ముందు నిర్ణయం చేత ఎవరూ నశించునా హెచ్చించక అందరూ మారు మనసు పొందవాలనే ఆయన అభీష్టము. ఆయన అనంతుడై ఉండి ఆయన ఎవరు వచ్చేవారో ఎవరు వారో ఆయన ఎరిగి ఉండి ఆయన యొక్క చిత్త ప్రకారంగా సమస్తాన్ని ముందుగా నిర్ణయించాడు. అది ఆయన చేయనట్లయితే మొదటిగా పాపమూర్చుటకు ఆయన ఎందుకు అనుమతించి ఉండును? ఆయన రక్షకుడై ఉంటున్నాడు. ఒక పాపలేనట్లయితే ఆయన రక్షకుడై ఉండేవాడు కాదు. అది ఆయన ఎందున్న గుణలక్షణం. అది బయటకు తీసివేయబడలేదు. ఆయన స్వస్థపరచువాడు ఎందుకయ్యాడు? ఆయన స్వస్థపరచువాడు అని తన్ను కనపరచుకుడు కొరకై వ్యాధి వచ్చిన కొరకై అనుమతిచ్చాడు. ఆయన స్వస్థపరచువాడు. ఆయన ఏ విధముగా తెలియపరచబడతాడు? ఆయన యొక్క గుణ విశేషాలు ఏ విధంగా తెలియపరచబడతాయి? ఆయన ఏ విధముగా స్వస్థపరచువారు కాగలరు? ఎటువంటి వ్యాధి అనేది ఏనాడు లేనట్లయితే ఆయన ఏ విధంగా అలాగూ కాగలరు? ఆయన వ్యాధిని అనుమతించవలసి ఉండెను. పౌలు రోమపత్రికలాగా చెప్పుడు ఆశ్చర్యమైంది. వెలివడా, నన్నెందుకు ఇలాగూ చేసేదవని రూపించిన వారితో చెప్పదగునా? నన్నెందుకు ఇలాగూ చేసేదవని రూపించబడిన వారితో మట్టి ముద్ద చెప్పదగునా? దేవుడు తన యొక్క మహిమను ఐగుప్తులో చూపుకొనే కరువును ఆయన లేపలేదా? ఆయన ఎవరి కరుణి కఠినపరచును వాని కఠినపరచును, ఎవరి కరుణించును వాని కరుణించును. పొందుగోరు వాని వలనను, ప్రయాసపడు వాని వలన కదు, కానీ కరుణించు దేవుని వలనే అది అగును. కాబట్టి ఏమి చేయలేవు, నీ ఒక్కడి చేయలేవు. అది కృపైనట్లయితే, అది ఉచిత వరమైనట్లయితే దాని గురించి నీవు ఏ ఒక్కడి కూడా చేయలేవు. దానిని దేవునికి ఇవ్వాల్సి ఉన్నది. అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అదే దాన్ని దేవుడు నీ కొరకు ముందుగా నిర్ణయించి ఉన్నాడు. బైబిల్లాగా తెలియజేస్తున్నది, తనకు కుమారుడుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయకమునిపే మనలను తన కోసం ముందుగా నిర్ణయించుకునేను అని. జగత్తుకు పునాది వేయబడకమునిపే ఆయన ఏమై ఉన్నారో ఆ గుణ విశేషాలను రుజువుపరచుకునకై దేవుడు గొర్రె పిల్లను వధించినప్పుడు అప్పుడు ఆయనకు దత్త పుత్రులమై ఉంటే, గొర్రె పిల్ల వధించబడినప్పుడే దానితో మనం వధించబడి ఉంటే, గొర్రె పిల్ల యొక్క రక్తము ఆయన యొక్క మనస్సులో పట్టుకబడినప్పుడే జగత్తుకు పునాది వేయబడక పూర్వమే నీ యొక్క నా యొక్క పేరు గ్రంథమందు రాయబడి ఉన్నవి. అవన్నీ ఆయన యొక్క ఘనమైన తలంపులో ఉన్నవి. ఆయన అనంతుడు. ఆయన అలా లేనట్లయితే ఆయన ఎందుకు అలా అనుమతించి ఉండును? నేను చెప్పినట్లుగా రక్షకుడా లేక పాప ఎవరు బలవంతులు? ఏది బలమైంది అయి ఉంటుంది? అలాంటప్పుడు బలమైనది బలహీనమైన దానిని అనుమతించి ఉంటుంది. అది ఆయన కేవలం తన మహిమ కొరకే చేస్తాడు. దుస్థపడి చేసినప్పుడు అది దయమవుతుందని ఆయనకు తెలుసు. ఆయన రక్షకుడైన క్రీస్తు అని తెలియపరచుకుని కొరకై దానికి అనుమతించాడు. ఆ విధంగా జరుగుడు కొరకై ఆయన అనుమతించాడు. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూరి జరుగుతున్నామని బైబిల్ చెప్పట్లేదా? అలాగైతే దేవుడు భయం ఎటువంటి జగడాన్ని ఎదుర్కొనే హృదయం కలిగి ధైర్యం ఉండి ఆ కార్యం చేద్దాము. అనువేయబడిన మూగ జీవైన పశువులమై ఉండవద్దు. అభయపడి బ్రతిమలాడి ఒక దృఢమై ఉండు. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. నిలబడండి. నేను చిన్న బాలుడై ఉన్నప్పుడు ఒక చిన్న పరిచయం నాకు ఎంతగానో ఉపకరించినది. అది ఇలా చెప్పబడుతున్నది, రోమారాధుని యొక్క దినాలలో ఒక గౌరవనీయుడైన రోమీయుడు ఉండెను, గోపురము చెప్పకమనిపే కిరీటవాణి అఘోరాన్నతను విని ఉన్నాడు. ఓ జాజికాయ చెట్టు అనే భద్రత దానిని ఎవరు అక్కడ కదిలించలేరు, కాదు నేను ఒక మార్గాన్ని కనుగొంటాను, అది తయారు చేస్తాను అని వీరుడు చెప్పాడు. అక్కడే ఉన్నావు, అవును వస్తు ఏ బైబిల్ నేడు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్పినట్లయితే నేను ఈ మందిరం నుండి బయటకు అడుగు పెట్టిన ఆ దినమున ప్రత్యవక్తులు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అన్నారు. అది సాధారణ విషయం కాదు, నిన్న ఒక పిచ్చివారిగా భావించి ఖైదులో పెడతారు, వైద్య సమాఖ్య అంతా నీకు వ్యతిరేకం పలుకుతారు. దేవుడు చెప్పాడు హే అని అన్నాడు. ఆయన అలా చెప్పానని బైబిల్ చెప్తున్నది. అపోషణ ప్రతి దేశమందు కూడా జీవ అగ్ని జ్వాలలు ప్రబలనివి, ఎందుకు వారి కొరకై నిలబడు. ప్రతిక్రమణ యొక్క పరిణామాలు జరిగించగలవు, నీవు పొందనే వృత్తిని గురించి భయపడుతున్నావా? నీ ముందులోని పరికరకునే నిలబడగలవా? అలసిపోయి ఖాళీగా ఉన్న మనస్సు నీకు కలిగి ఉన్నావా? అలాంటి దానిని నేను ద్వేషిస్తున్నాను. లేక నీ ముందున్న పరికరకై నీవు సరిగా నిలబడతావా? లేక దానిలో భయమే నిన్ను వెంటాడుతున్నదా? అలాగైతే నీవు తదుపరి కనుగొనే దానిని జాగ్రత్తగా జరిగించు. నీవు అది చేస్తున్నావని ఆలోచనతో అది చేయి. నిజంగా దానియందు నిలబడు, దానియుల వలె దీక్షత కలిగి ఉండు, దేవుని కొరకే నిలబడు. ఇదంతా ఎక్కడ జరిగినది? అది ఎలాగు జరిగినది? తద్వారా ప్రజలకు ఏమి కలిగినది? ఎందుకని మనం నాశనం అయిపోయి సంశుద్ధంగా ఉంటున్నాము? దాన్ని నాకు వివరించండి. ఇదంతా కూడా తుడిచిపెట్టబడబోతుంది, నీవేమి తలస్తున్నావు? జలప్రలయం జరిగినప్పుడు ఒకప్పుడు ఇదంతా తుడిచిపెట్టబడినది అవునా? ఎప్పుడు? ఇక్కడ కొన్ని నిగూఢమైన విషయాలు ఉన్నవి, వాటిని చదవడానికి కొరకే సంశుద్ధంగా ఉందాము. ఇప్పుడు నాతో కలిసి ఆది కాండంలోని 3వ అధ్యాయం తెరవండి. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆది కాండం గ్రంథంలోని ప్రతి విధమైన మతము, ప్రతి విధమైన మత నమ్మకము, నేటి దినాన మనకున్నటువంటి ప్రతి విషయాలు ఆది కాండంలోని ఆరంభం అంటే పుట్టినవని చూపించగలను. ఆది కాండం అనగా ఆరంభము అని ఎంతమందికి తెలుసు? అవును నిజం, ఆదిలోనే కత్తిలి సంఖ్యమున్నదని మనం కనుగొనగలం. బబులోన్ దాని యొక్క వ్యవస్థాపకుడు నిమ్రోదు. బైబిల్ యొక్క మధ్య భాగంలో దాన్ని చూస్తున్నాము, బైబిల్ యొక్క ఆఖరి భాగాన అది మనం చూస్తున్నాము. బైబిల్ ఆరంభంలోనే స్త్రీ బోధకులు ఉన్నారని చూస్తున్నాము. చెట్ల బేల నుండి నిర్మాణమైన చిన్న విగ్రహ రూపాలను వారు ఆరాధించినట్లు బైబిల్ ఆరంభంలోనే ఉన్నట్లుగా చూస్తున్నాము. రెండు బబులోన్లు అను హిస్లోపు యొక్క చరిత్ర ఎంతమంది చదివారు? అక్కడ అలాంటి స్త్రీలు ఉన్నారు. ఈ చరిత్రలో చదవండి, ఆ తర్వాత మీరు గుర్తుంచుకోండి. యాకోబు యొక్క భార్య తన తండ్రి యొక్క విగ్రహాలు దొంగిలించి ఆ అరణ్యంలో వాటిని దాచిపెట్టి ఆ తర్వాత ఆ యాత్రనే అపవిత్రపరిచినది. సరే, ఇక్కడ ఆది కాండంలో చదువుకుందాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావను, ఇలేనగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరువబడననియు. చూడండి, కొత్త వెలుగుడికై వేటాడుతుంది. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిననియు దేవునికి తెలియనియు స్త్రీతో చెప్పగా. ఈనాడు ఈ వ్యక్తులంతా బైబుల్ నుండి తీసివేయటకు ప్రయత్నించుదా? ఎందుకని? కురమరించడం, చిలకరించడం, ఆ విధంగా ఈ విధంగా మలకలు కాదు. అదండి దేవుడు ఒక ప్రణాళిక పెట్టున్నాడు, దానినే మనమంతా అవలంబించవలసి ఉంటున్నది. ఇదే
And when the woman saw that the tree was good for food and that it was pleasant to the eye,
ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉన్నది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులు అని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చటములు చేసుకుని. నేను ఇక్కడ ఒక నిమిషం ఆపు చేయాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క దానికి కూడా ఆరంభం అనేది ఉండి ఉండవలసి ఉన్నది. నేను ఒక ఆరంభాన్ని కలిగి ఉంటున్నావు, ఇక్కడ సమస్తాన్ని కూడా నేను ఆధారం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడికల్లో మాట్లాడుతున్నాము. ఇక్కడ ఈ ఉదయ వేళలో మనం తిరిగి వెనుకకుపోయి బైబిల్ గ్రంథంలో ఉండి అభివాదాలు తీసుకున్నాము. భూమిని దేవుడు నిర్మాణం చేస్తున్నప్పుడు, ఆయన రసాయనాలు చేస్తున్నప్పుడు, ఆ యొక్క రసాయనాలు కాల్షియం, పొటాషియం మొదలైనవి తయారైనవి, ఆయన యొక్క శరీరాన్ని తయారు చేసి ఉండెను. ఒక గొప్ప నైపుణ్యత గల నిర్మాణకుడు వలె భవనాన్ని ఆయన సిద్ధపరచుకున్నాడు. ఒక ఇంటి నిర్మాణం చేయడానికి ఒక ఒప్పందగాడు సరంజామంతా సమకూర్చున్న రీతిగా ఆయన అతన్ని అక్కడ ఉంచి నీ శరీరాన్ని తయారు చేశాడు. ఏమి జరగబోతున్నదో ఆయన యొక్క మనస్సులో ఆయన ఎదిగి ఉన్నాడు. ఆయన లోకాన్ని చేస్తున్నప్పుడు ఈ హస్తాన్ని, ఆ హస్తాన్ని దేవుడే తయారు చేశాడు. అంటే నా యొక్క ఆత్మను లోకము లేనప్పుడే చేశాడు. అయితే ఈ చేతిని, ఈ శరీరాన్ని లోకాన్ని చేసినప్పుడు చేశాడు. నిశ్చితంగా ఈ శరీరము మట్టిలో నుండి వచ్చినది తిరిగి మట్టికే పోతుంది. దేవుడే దాన్ని చేశాడు. ఆయన యొక్క బహోన్నతమైన ప్రణాళికల బట్టి, నమూనాన్ని బట్టి ఆయన దాని అంతటిని ఆయన చేశాడు. ఆయన భూమిని తయారు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన నరుని తయారు చేశాడు. మరి మనిషి వెంటనే కనిపించలేదు. దాన్ని ఒక నాటకంగా ఈ ఉదయం మనం పొందుకున్నాము. తండ్రి ఏ విధంగా దిగవచ్చి తన కుమారుని వైపు చూచి ఆయన యొక్క రూపమందు చేసినది మొదలుగా చూశాము. ఆ తర్వాత అతనికి ఒక సహకారిణి, భార్యను చేశాడు. గుర్తుంచుకోనండి, భూమిలో ఉన్నటువంటి సమస్తమైన ప్రాణులకు ఆదావు పేరు పెట్టాడు. ఆయన మృగాలను, పశువులను సమస్తాన్ని సృజించాడు. మరి ఈ రోజు పరిమాణవాదులు, వివిధ భావాలు గల శాస్త్రజ్ఞులు 6,000 సంవత్సరాలు తప్పిపోయిన ఆ గొలుసు కొరకు వెదుగుచూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనుష్యుడు జంతు జీవులనే వాడు అది మనకు తెలుసు. ఆ విధంగా మనం సృజించబడ్డాము. స్త్రీ కేవలం పురుషుని యొక్క భాగము, ప్రత్యుత్పత్తి. స్త్రీ మూల సృష్టిలో లేదు. దేవుడు సంవత్సరాల తరబడిగా సృష్టి చేయకుండా నిలుపు చేసి ఉన్నాడు. ఆ తన యొక్క ప్రకృతి ముక్కులోని స్త్రీని చేసే వరకు ఆయన అలాగే ఉన్నాడు. సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఆదాము పేరు పెట్టాడు. అయితే అతనికి మాత్రం ఏమీ తోడు లేదు. అందుచేత ఆయన అతనికి ఒక సహకారిని చేశాడు. ప్రకృతిలో నుండి ఒక యువకుడు తీసి పల్లముగా కోసి అతని కొరకు ఒక సహాయాన్ని చేశాడు. పురుషుడు ఆత్మయందు, పురుషుడు స్త్రీ ఎందుకు అంటున్నాడు. ఒక స్త్రీ కేవలం పురుషుడు యొక్క భాగం మాత్రమే అంటున్నది. పురుషుడు తనకు ఒక భార్యను తీసుకున్నప్పుడు ఆమె నిజంగా అతని యొక్క భార్య అయినట్లయితే, దేవుడిని గురించిన భార్య అయినట్లయితే ఆమె అతని యొక్క భాగమే అంటున్నది. ఆశానం చేతనే వివాహంలో అనేకమైన అనుమానాలు నీకు ఎదురవుతున్నవి. ఎందుకంటే నీవు వెళ్ళి ఒక నీలిరంగు కళ్ళగల అమ్మాయినో లేక ఎరుపు రంగు కళ్ళగల అమ్మాయినో చూస్తావు. అందమైన రూపము కోసము పడిపోతావు. మొదటిగా ఆమె తన మొట్టమొదటి బిడ్డని కట్టున్నది. పళ్ళు బయటకు వచ్చేస్తవి, ముడతలు పోయే పడిపోయి ముసలిదైపోతున్నది. ఆ తర్వాత ఆమెను నీవు బయటకు తన్నేననుకుంటావు. మీలో కొంతమంది స్త్రీలు చిన్న బిడ్డ, ముందుకు వెంటుకలు విడాడుతున్న పిల్లవాడిని పెట్టుకుని తన తల్లి వలె లావుగా ఉండి ఉంగరాల జుట్టు కలిగి ఉంటాడు. అదంతా రాలిపోతుంది. అనుభవం ద్వారా నేను అది ఎరుగుదును. అయితే ఏమి జరుగుతుంది? అదేంటి? నీవు దాని గురికే పడిపోతావు. తప్పదంగా నీవు ప్రార్థించవలసి ఉంటున్నది. ఎందుకంటే నీ పురుషులోని భాగమై ఉంది కాబట్టి. ఏ గుండెకు ఒక స్త్రీని హత్తుకున్నట్లయితే, ఆమెని భర్తగా స్వీకరించినట్లయితే ఆమె నీలో ఒక ముద్ర వేస్తున్నది. మేము విధంగా చెప్తున్నాము, నీవు అర్థము చేసుకోవడం కొరకై చెప్తున్నాము. ఏ ఇతర స్త్రీ కూడా ఆ గుండె పైన ముద్రకు సరిపడదు. దాని గురికై దేవుడు నీకు బాధ్యత వహిస్తాడు. మేమది గుర్తుంచుకోవాలి. ఇంకొకరి భార్యను తీసుకునే నీవు ఈ రోజు ఈ పట్టణంలో ఉన్న ఒక చిన్న అమ్మాయిని కూర్చుని విన్నాను. చాలా బలహీనమైన విషయం, ఆమె నాకు తెలుసు. ఒకలాంటి జూదగాడు మంచి దుస్తులు మొదలగునవి ఇచ్చి కొంటున్నాడు. ఆ విధంగా ఆమెను ఆటాడుటకు ప్రయత్నిస్తున్నాడు. ఒక ఎలుకటువంటి కార్యాన్ని చేస్తున్నది. మానవత్వానికి అది తగిన విషయం కాదు. కుక్క సహా లాంటి నీచి కార్యానికి దిగతాడదని మీకు తెలుసు. అయినను తల్లి కుక్కను రోత కుక్క అని అంటారు. జెఫర్సన్లలో ఉన్న నగరం కంటే, సగం కంటే, ఎక్కువ స్త్రీల కంటే దానికి చాలా నీతి నియమాలు తెలుసు. ముసలిదైన పందిని నీవు గిరిని పంది అని పిలుస్తావు. అమెరికా దేశంలో అనేక మంది స్త్రీల కంటే దానికి చాలా మంచి నీతి నియమాలు కలవు. అది ఖచ్చితంగా వాస్తవము. అది చెప్పడదని నాకు తెలుసు. ఇంటి దగ్గర నేను దానిని దంచుతానని చెప్పాను. మరి మీరు తెలుసుకోవాలన్న ఆశ, అది యథార్థం. అందరికీ నేటి దిన స్త్రీలకు నీతి అంటే ఏంటో కూడా తెలియదు. మనస్సాక్షులు నప్పించవద్దని అంటారు. అరే, అలాంటిదేమీ మీకు లేదే. గమనించండి. అవునండి, ఏది మంచో ఏది చెడో మీకు తెలిసినట్లయితే ఇప్పుడు గమనించండి, ఈ మనుషుడు అతడు నిర్మాణమైన తర్వాత అతని ఆత్మను దేవుడు వేరుపరిచాడు. ఆయన మనుష్యులలోని అతని ప్రక్కని ముక్కు నుండి ఒక ముక్కను తీసి దాని నుండి ఒక స్త్రీని చేశాడు. ఆ తర్వాత విలక్షణమైన స్త్రీ స్వాభావికమైన ఆత్మను పురుషుల నుండి ఆయన తీసి దాని నుండి స్త్రీని చేశాడు. ఆయన పురుషుని స్థూలదేహునిగా పురుషత్వం కలిగిన వాణిగా చేశాడు. ఒక పురుషుని చిన్న మరగుచ్చు వాణిగా లేక అలాంటి వాణిగా ఇక నీవేమని పిలుస్తావో అతని యొక్క చేతి గోళ్లు అవి నీవు చూచినప్పుడు ఒక ప్రక్క 4, ఒక ప్రక్క 5 ఇంకా వెంట్రుకలన్నీ ముందుకు వేలాడు వేసుకుంటూ నోరు ముందుకు తెరుచుకుంటూ ఈ అందమైన కుళ్ళవాళ్ళు ఆ విధమైన మూక ఇలాగుంటారు. ఆడవాళ్ళ మారిగా ఉండేవారిని గుర్తుంచుకో. ఆ పక్షిలో ఏదో లోపం ఒకటి ఉన్నది, ఏదో ఒక తేడా ఉన్నది. అలాంటి వాడిపై నుండి నీ తలను తిప్పుకో. ఒక స్త్రీ సిగరెట్ తన నోటిలో ఒంటరిగా వంకరిగా పెట్టుకుని ఒక జత ఓవరాల్స్ హైకోర్టును ధరించి పడిపోయిన వాడా, నేను నీకు చెప్తాను అని స్త్రీ చెప్పు చూడు. నీవు చూచినప్పుడు నీవు ఆ పాత పైత్యాన్ని గమనించు, ఏదో ఒకటి ఆమెలో లోటు ఉంటుంది. ఒక స్త్రీ స్త్రీ వల్లే ఉండవలసి ఉన్నది, ఆమె స్త్రీ మాదిరిగానే వస్త్రాలు ధరించవలసి ఉన్నది. దేవుడు పురుషుడి సృష్టించినప్పుడు ఒక విషయం కోసమే అతను చూశాడు, ఆయన స్త్రీని ఒక దాని కొరికే చేశాడు. దేవుడు పురుషుడికి బట్టలు ధరించినప్పుడు ఒక విధముగా ఆయన ధరించాడు, స్త్రీని ఒకదాని కోసమే ధరించాడు. బైబిల్ తెలుపుతున్నది స్త్రీ పురుషుడి వస్త్రాలు ధరించడం ఆమెకు హేయమని బైబిల్ తెలియజేస్తున్నది. స్త్రీలైన మీరు ఈ పాతకాలం ప్యాంట్లు ధరించడం, ఇక్కడ అవి మీరు వేసుకోవడం, మీరు వాటిని నిక్కరబోరు అని పిలుస్తారు. ఏమంటారు వాటిని? అవును, అది అదే. కాదు కాదు, అవి పొట్టి వస్త్రాలు కాదు, వాటికి పొడవైన కాళ్ళు ఉంటవి. పెడల్ పుషర్స్, ఓవరాల్స్, దంగిడీలు, లోపలికి వెళ్ళే చెప్పు, ఇవి స్త్రీల కోసమే అని నేనన్నాను. కాదు, మీరు పొరబడ్డారు. స్త్రీలు అలాంటివి ధరించరు, ఆడవాళ్ళు వేసుకుంటారేమో, కానీ స్త్రీ సంస్కారం గల స్త్రీ వేసుకున్నారు. అవును, అలాంటి చొక్కాలు వేసుకుంటే స్త్రీకి హేయము అని, స్త్రీ వస్త్రాలు పురుషుడు ధరించుట హేయమని బైబిల్ చెబుతున్నది. దినదినానికి పురుషుడు చాలా స్త్రీ తత్వంలోనికి మారుతున్నాడు, స్త్రీ పురుషతత్వానికి మారిపోతుంది. అందుకు విషయమేంటి? కొన్ని నిమిషాల్లో బైబిల్ గ్రంథంలోని వాటిని మనం చూడబోతున్నాము. స్త్రీలు ఇక స్త్రీలుగా ఉండబోరు. క్రైస్తువులైన నేనని కాదు, నా అర్థం సాధారణ భావంలో నేను మాట్లాడుతున్నాను. వారు పురుషుల వలె ఉండాలని ఆశిస్తారు, పురుషుల వలె వెంట్రుకలు కత్తిరించుకుని అనుకుంటారు. శౌరశాలలో వారు చేయి పై పైకి అలాగే ఇచ్చి దేవుడు అమెరికాను దిగుతుందాక అని పలుకుంటూ ఓ ప్రక్కగా నోట్లో సిగరెట్ పెట్టుకుని ఉంటారు. మేధల్లోకి వెళ్లి వెనకాల ఉండి చూడు, జాతీయ రహదారిపై నిలబడి చూడు. నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను, స్త్రీ డ్రైవర్లు మీరు వినండి. బిల్లీ పాల్, నేను ఈ 6 మాసాల్లో సువార్త యాత్రలో దేశమంతా కూడా ఎన్నెన్నో అనుమానిత కార్యాలు జరగడం నేను గుర్తు పెట్టుకున్నాను. 300 మంది పొరపాట్లు రోడ్డుపై జరిగినప్పుడు వాళ్ళు ఎంతమంది స్త్రీలలో ఊహించండి, వరందరిలో 19 మంది మాత్రమే పురుషులు. మరి 281 మంది స్త్రీ డ్రైవర్లే. స్త్రీ డ్రైవర్లు మంచిగా నడిపే స్త్రీ డ్రైవర్లు ఉండరని నేను చెప్పడం లేదు. అయితే ఆమె ఏ విధంగానైనా తిప్పుతుంది, ఆమె వెనుకలని అలా నడుపుతూ ప్రయత్నించు. ఓ విధంగా అలా అందంగా చూస్తుంది, ఎక్కడ నిలబడి చక్కెర వస్తుందనగా తన తల వెంట్రుకలు అలా నెట్టి వేసుకుంటున్నది. ఇతను ఎలా చేస్తున్నది? అతను చెప్తాడు, నీవు నిజంగా క్రమం తప్పి ఉన్నావు అని. అంటే మాకెటువంటి చట్టాలు లేనే లేదు. నేను నిన్న ఆ మార్గన వస్తున్నప్పుడు పన్ను కట్టే నేరాల విషయాల్లో వారు నిరూపించారు, మాకెటువంటి చట్టాలు లేవు. ఎట్లయితే ప్రజాస్వామ్యనగా ఏదైతే అటు పయనించవచ్చు, దానికి ఎటువంటి లంఘను లేదు. అది ఇంగ్లాండ్ లోని ఘనులకు ప్రభువులు చెప్పట్లో అతిశయక్తి లేదా మాట, అది వాస్తవం. తప్పు పెట్టబైన నిలబడి ఎన్నికలు జరిగించడం ప్రజాస్వామ్యము ఇచ్చిపోయినది. నియంతలు తదితరులు పాలనంటే సమస్తములు మునిగిపోయినవి. దేవునికి ఒకటే ఒకటి మిగిలినది, అది మొత్తమును నాశనం చేయడం. ఆయన చెప్పిన రీతిగా ఆయన చేయను, నూతనమైన దాన్ని ప్రారంభించుటకై ఆయన అలాగూ చేయను. ఆఖరికి ఎంత సమీపంగా ఉన్నామో గమనించండి. ఆయన అతనికి సరైన సహకారాన్ని చేశాడు, ఆమె అతనికి సహకారం ఇవ్వవలసి ఉన్నది. ఇక్కడైతే ఇంతవరకు దీనితో నాతో ఏకీభించు బోధకుడు నాకు లేడు, దాని ఎక్కువ రీతిగా తయారు చేయడానికి వారిని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా నాకు అది సరిపోయినది లేదు. హవ్వ ఆదాములు యాపిల్ పండ్లు తిన్నారని చెప్పుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను తమాషాగా చెప్పడం లేదు, దాన్ని నేను చెప్తున్నాను. ఎందుకనగా యాపిల్ పండ్లు తింటే స్త్రీలు దిగంపులుగా ఉన్నారని గ్రహింపు కలుగు చేస్తున్నట్లయితే మనము యాపిల్ను విడిచిపెట్టడం మంచిది. అది మంచిదని మీకు తెలుసు. యాపిల్ తినడం కాదు కాదు వారు చేసిన పని. యాపిల్ తినడం వలన వారు దిగంబలను తెలుసుకున్నారా అని కాదు. వాస్తవంగా అది కాదు, అది లైంగికానికి వచ్చి ఉండవలసి ఉన్నది. అది అలాగుండవలసి ఉన్నది. ఎందుకంటే నిషేధించబడిన ఫలమును వారు తెలుసుకున్నప్పుడు వారు దిగంబలనే వారు తెలుసుకున్నారు. స్త్రీ యొక్క ఫలమిచ్చే చెట్టు కాదా? మీరు మీ తల్లి యొక్క ఫలము కాదా? అదే వారు తీసుకున్న నిషేధించబడిన ఫలము. ఇక్కడ విధమైన సంగతి ఉన్నది. విజ్ఞాన శాస్త్రం మానవుని గురించి అది దగ్గర సంబంధం కలదాన్ని తెలుసుకున్నది. వారు పురాతనమైన ఎముకలను త్రవ్వి కొన్ని తరహా రాళ్లను కొన్ని తలలను తీసుకుని పుర్రెలను మోచే ఎముకలను తీసుకుని నరుడు వలె కాన్ఫిజ్యూడ్ పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. నరుడికి అతి సమీపంగా ఉండే దాన్ని వారు తెలుసుకున్నారు. దానికి తరువాత ఉన్నది చింపాంజీ. అది నరుడికి దగ్గరగా ఉండే జాతి. అయినప్పటికీ కూడా పెద్దదైన నరజాతికి అది సరిపడదు. ప్రాణులలో అతి తక్కువ జీవి కప్ప పెద్దది మానవుడు. దేవుడు కడవదశుని ఆరంభించి అక్కడి నుండి తయారు చేసుకుంటూ ఆయన రూపంలోకి వచ్చే వరకు దానిని ఆయన తెచ్చాడు. పక్షుల నుండి భూజంతువుల నుండి అది తీసుకుని రాబడి పైన దేవుని యొక్క రూపం వచ్చే వరకు ఆయన చేశాడు. నరుడి ఆయన ఆ రూపంలో చేశాడు. అదే అత్యున్నతమైన రూపం. అతి చిన్న రూపం ఉంటుంది, అది చిన్న తలకప్ప. అది కప్పగా తదితరమైన రీతిగా తయారవుతున్నది. సరే, ఈ తప్పిపోయిన గొలుసును వారు కనుగొనలేకపోయారు. ఇప్పుడు లేఖనాన్ని గమనించు. మీలో అనేక మంది దీనితో ఏకీభవించారు. అయితే మీ యొక్క మనస్సులో ఇది ఉంచండి, దీని గురించి ద్వేషంగా తలంచకండి, వినండి. డాక్టర్ డి హ్యాన్ యొక్క ప్రసంగాలు మీరు విని ఉంటారని నాకు తెలుసు. వాస్తవంగా ఒక మహనీయుడుగా మరియు ఒక మంచి బాప్టిస్ట్ సహోదరుడిగా నేను నిజంగా అతన్ని అభినందిస్తున్నాను. అతడు మంచి జ్ఞానము కలిగిన వాడు, మంచి బుద్ధి కృషత కలిగిన వాడు. నాకు తెలిసినవి అనేకము మర్చిపోతాడు. ఎందువల్లంటే అతడు డాక్టర్ ఆఫ్ డివినిటీ, మందుల వైద్యుడు మరియు వైజ్ఞానిక వైద్యుడు. అతడు నాజూక మనిషి. అయితే అతను చెప్తుంటాడు, దేవుని కుమారులు నన్ను కుమార్తెలతో చక్కని వారిని చూచి అతడు యూసఫ్ ఉద్దేశాలను స్వీకరించి ఇలా చెప్తాడు, మానవ శరీరంలోకి తమ్ముడు తాము చొచ్చుకుని పోయారు, వారిని భార్యలుగా స్వీకరించారు. యోధు దేశంలో శూరులు వీరే వారిని భార్యగా చేసుకుని వారితో జీవించారు. దేవుని కుమారుడు పడిపోయిన దేవదూతలు నరుడు కుమార్తెలను చూచి వారిని స్వీకరించారు. లైంగిక కోరిక ఎంతో ఎక్కువైన విషయంలో పడిపోయి పాపేచ్ఛ గలవారై మానవ మాంసంలోకి నెట్టుకునిపోయారు. వలన చేసి ఉన్నట్లయితే దైవిక స్వస్థతను వారు పడిచేసి ఉన్నారు. ప్రతి దానిని వారు పడిచేసి ఉందరు. దయ్యం సృష్టి చేయగలిగితే అతను దేవునితో సమానుడవుతాడు. దయ్యం సృష్టిని చేయలేదు. ఎక్కడైనా దయ్యం సృష్టి చేసినట్టుగా ఒక స్థలంలో నాకు చూపించండి. అతను సృష్టి చేయలేదు. సృష్టి చేయబడిన దాన్ని అతను తరుమలు చేస్తాడు. అతను సృష్టి చేయలేడు, అతను తరుమలు చేయవాడు. ఆ తర్వాత ఏం జరిగినది గమనించండి. ఇక్కడ నా యొక్క భాషాంతరము, ఇక్కడే ఆ తప్పిపోయిన గొలుసు ఉంటున్నది. వారు ఒక చింపాంజీని తీసుకున్నారు. చింపాంజీని స్త్రీతో కలిపి ఒక బిడ్డను పుట్టించలేవు. మనిషిని, ఏ జంతువును నీవు సంపర్కము చేయలేవు. అవి కలవవు. నీవు రక్తాన్ని ఎక్కించలేవు ఏ జంతువునికైనా. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు నవజాతి వారి ఎంతో హీనంగా వారిని చూచేవారు. వారు జంతువులు కాక మరొకరు కాదు. నన్ను క్షమించండి అని నేను చెప్పాను. వారు కూడా మీ మాదిరిగానే మనవులే, ఇంకా కొద్దిగా కూడా. నేను మీకు చెప్తాను, అలాంటి తలపులు మీకున్నట్లయితే తిరిగి జంతువుల దగ్గరికే తిరిగి వెళ్తారు. నేను మీకు చెప్పాను, అతడు చెరగపార పంచ వలె నల్లగా ఉన్నప్పటికీ, అతడు గుమ్మడికాయ వలె పసుపుగా ఉన్నప్పటికీ, నీలి మందు వలె అతడు నీలి రంగుగా ఉన్నప్పటికీ, రక్త మార్పిడి నీకు చేయడం ద్వారా అతడు నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. ఈనాడు కూడా జంతువు యొక్క రక్తము నీలోకి పెట్టవద్దు. యథార్థంగా అతడు మనముడే. ఒకరి యొక్క శరీరం నల్లగా ఉండటం ద్వారా, ఇంకొకరి శరీరం ఎర్రగా ఉండటం ద్వారా, ఇంకొకరు పసుపుగా ఉండటం ద్వారా, ఇంకొకరు తెల్లగా ఉండటం ద్వారా దాని వలన ఏమీ తేడా ఉండదు. బైబిల్ చెప్తుంది, ఒక్క దేవుని రక్తమే మానవులందరినీ చేసినది. అది ఖచ్చితంగా వాస్తవమైన విషయం. మనం నివసించే స్థలాల వలనను, మన యొక్క రంగుల మార్పు వలనను దాని వల్ల తేడాలు ఉండవు. అన్ని దేశాల్లో ఉన్న అందరి నవ్వులను ఒక్క రక్తం చెందిన దేవుడు చేశాడు. అన్ని దేశాలు ఒక్కటే. చైనా వారు లేక నలజాతి వారి లాగా చెప్పకూడదు. ఆ చైనా మనిషి పసుపు రంగుగా ఉన్నాడు కాబట్టి అతనితో నాకేమి పని లేదు అని అనకూడదు. అతని యొక్క సహోదరుడు, నీవు తెల్లవాడవు, పసుపు రంగు వాడితో కాని నల్లరంగు వాడితో కాని నాతో నీతో నాకేం పని అని నీవు చెప్పకూడదు. అతడు నీ యొక్క సహోదరుడు. నిజంగా అది వాస్తవమైన విషయం. ఇప్పుడు గమనించు ఏమి జరిగిందో ఇక్కడ ఉంటున్నది. బైబిల్ బట్టి నేను దాన్ని నమ్ముతున్నాను, నేను దాన్ని బలపరుస్తున్నాను. సర్పమే అది చేసినది. మనిషికి చింపాంజీకి మధ్య తప్పిపోయిన వ్యక్తి సర్పము. ఎందుకు చెప్తుండగా విను, దీన్ని ఇప్పుడు గమనించు. అనగా సర్పము ప్రాకిన జంతువు కాదు. భూజంతులన్నింటిలో కూడా అతను ఎంతో యుక్తి గలవాడై ఉన్నాడు. యుక్తి అంటే ఏంటి అని దాని అర్థానికి అనేకమైన నిఘంటువులు నేను చూశాను. దాని అర్థం తెలివిగా ఉండుట, తంత్రము కలిగి ఉంటుంది అర్థం. హెబ్రీ భాష నుండి దాని యొక్క శ్రేష్టమైన అర్థం MAHA మహా అనగా జీవితం యొక్క పద్ధతులను గురించి నిజమైన తెలివిని పొందుకునుట అని అర్థం. దీన్ని ఒక నిమిషం గమనిద్దాము. అతను తెలివైన వాడు, వృత్తి కలిగిన వాడు అయినప్పటికీ సర్పము అని పిలువబడుతున్నాడు. అయితే గుర్తుంచుకోండి, అక్కడ ఉన్నటువంటి వాటిలో తెలివి గలవాడు, భూపైన ఉన్న వాటిలో మనుషుల కంటే మిన్నగా అగుమించువాడు, నరునికి అతి సమీపంగా ఉన్నవాడు. అతడు ప్రాకిడ జీవి కాదు, శాపము ద్వారా అతడు ప్రాకిడ జీవి అయినాడు. ఇంకా బైబిల్ చెప్తుంది అన్నిటికంటే ఎంతో అందమైన వాడు అతడు అని. చిట్టు చివరికి శాపము సాధాన యొక్క అందాన్ని తీసివేయలేదు. ఆకర్షణీయమైన రంగుల ద్వారా సర్పం అందంగా ఉంటున్నది. దాని యొక్క ఆకర్షణ వ్యక్తి కూడా భీకరంగానే ఉంటున్నది. చిట్టు చివరికి శాపము దాన్ని తొలగించలేదు. అయితే గుర్తుంచుకోండి, దాని యొక్క కాళ్ళు ఊడిపోయి పట్టుతో రాకుదు అని దేవుడు అతనితో చెప్పాడు. మనుషుల్లో ఉండే ఎటువంటి ఎముకలు నీవు సర్పములో చూడలేవు. అందుకనే విజ్ఞాన శాస్త్రం ఓడిపోయినది. అయితే అతడు అలాంటి వాడే. దేవుడు దాని జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి దేవుని కుమారులకు తెలియజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కడవరి కాలంలో దేవుని కుమారులు ప్రత్యక్షమగినప్పుడు అది జరుగును. ఇప్పుడు జగత్తుకు పోదల వేయకుండా దేవుని కుమారులు ఆనందించారు. కడవరి కాలంలో దైవత్తుకు వచ్చిన గొప్ప ప్రత్యక్షతను తెలియపరచబడుతున్నప్పుడు దేవుని కుమారుల ద్వారా ఆయన వాటిని ప్రత్యక్షము చేస్తాడు. లేఖనం అని బోధిస్తుంది మీకు తెలుసా, ఇక్కడే మనం ఉన్నాము. అందుచేతనే ఇలాంటి విషయాలను దేవుడు మన కొరకు తెరచుచున్నాడు. దేవుడు ఆయన కుమారులను ప్రత్యక్షంలో తెరుచున్నాడు. మానవ జ్ఞానానికి మించిన భక్తులను ఆయన దాటి వెళుతున్నాడు. ఆత్మ ప్రత్యక్షతలోకి వెళ్లి దాన్ని క్రిందికి తెచ్చుతున్నాడు. జ్ఞానములవానికి విషయాలు ఇక్కడే ఉన్నవి. కన్నీళ్లలో అతను నేర్చుకున్నది కాదు, కానీ దేవుని ముఖాల్లోని ఆయన నేర్చుకున్నది. తాను పొందుకొని కొరకై దేవుని యుద్ధ నుండి ఆయన ఇష్టపూర్తిగా పొందినది. దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడతారు. సర్పములను ఇప్పుడు సర్పము ఏమైనట్టున్నదో ఇక్కడ ఉండదు. అతను కూర్చున్న యొక్క వివరణ నేను ఇవ్వబోతున్నాను. మనము తలకపు మొదలుకుని కర్ప, ఆ తర్వాత చివరి వరకు కోతి వరకు, అలాగే చింపాంజీ వరకు మనం వచ్చాము. చింపాంజీ నుంచి ఇప్పుడు ఎగిరి మానవులకు మనం వచ్చాము. ఎందుకని మనం దాని గురించి ఆశ్చర్యపోతాము. సరే, విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. అయితే ఇప్పుడు ఆగుదాం. మనం ఇప్పుడు స్త్రీ నుండి కోతికి, చింపాంజీకి, దాని నుండి దీనికి, మనుషునికి, చింపాంజీకి సంపర్కం చేద్దాం. అది పనిచేయదు. దాని ఎటువంటి జంతువునికైనా కలయిక చేయి, పనిచేయదు. రక్తము కలయదు. నీ రక్తాన్ని తీసుకో, అది వ్యత్యాసకరమైన రక్తము. అది ఒక విధమైన రక్తం ఇక్కడ ఉంటుంది. మరైతే జంతువును కనుగొనలేకపోయారు. ఓ హల్లెలూయా, నేనెంతో భక్తి భావాలతో పొంగిపోతున్నాను. గమనించు, ఎందుకు అలా జరిగినది. దేవుడు వారికి అది మరుగు చేశాడు. మానవుల్లో ఉండే ఎముకల పోలని ఎముక ఒక సర్పములో ఉండదు. తెలివిగలవాడు కనుగొనేందుకు వెళ్లినట్లుగా ఎంతో దూరంగా దాన్ని ఆయన ఉంచాడు. ఎక్కడి నుండి ఆ తెలివిగల మనిషి వచ్చాడో నేను మీకు చూపించబోతున్నాను. ఏమైతేనే అతను ఎక్కడ ఉన్నాడు చూడండి. దాని గురించి అతను రాలేదు. ప్రత్యక్షత ద్వారానే రావలసి ఉన్నది. మేము క్రీస్తులు. ఈ బండ మీద నా సంఘములు కట్టుదను. శతాల లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలవనేలవు. ఆత్మ సంబంధ ప్రత్యక్షత అది. తోటలోని ఫలాలను అర్పణ చేసిన కయ్యూరు కంటే గొర్రెపిల్లలు వధించాలని హెబెలుకు ఎలా తెలిసినది. ఆత్మ సంబంధముగా అది అతనికి బయలుపరచబడినది. సెమినేల ద్వారా నీవు దాన్ని పొందుకోలేవు. సంఘ శాఖల ద్వారా నీవు దాన్ని పొందుకోలేవు. పరలోకము నుండి నీవు దాన్ని పొందుకుంటావు. సర్పాన్ని గమనించు. మొట్టమొదటి సర్పమును ఇప్పుడు అతనికి వచ్చిన బొమ్మను గీద్దాము. అతను చాలా పెద్ద వ్యక్తి. చింపాంజీ మనుషునికి నడుమ అతని ఉన్నాడు. సర్పమునకు దయ్యానికి లూసిఫర్కు ఆ రక్తం మాత్రమే రక్తముతో కలిసిపోవునని తెలుసు. ఆ వ్యక్తి మాత్రమే కార్యనిర్వహణ చేయగలుగుతాడు. చింపాంజీతో అతను నిర్వహించగలడు. ఆ రక్తము కలయదు. మరొకమైన దానితో అతను నిర్వహణ చేయగలడు. గొర్రెలతో అతను నిర్వహణ చేయగలడు. గురువులతో కార్యనిర్వహణ చేయగలడు. ఎలాంటి జంతువుతో నిర్వహణ చేయలేడు. ఈ యొక్క సర్పముతోనే నిర్వహణ చేయగలుగుతాడు. అతను తీసుకుని అతను ఎలాగ ఉంటాడో చూద్దాం. అతను చాలా పెద్దవాడు. చరిత్ర ముందటి శూరుడు. పెద్ద ఎముకల్లో వాళ్ళు కనుగొన్నారు. ఈ బైబుల్లో ఉండి మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. సరే, ఈ ఎత్తైన వాడు 10 అడుగుల ఉన్నాడని చెప్పుకుందాం. ఎత్తైన భుజాలు, మనిషి మారిగానే కనిపిస్తున్నాడు. మనిషి రక్త మారిగానే ఉన్నది. ఆ తర్వాత ఆఖరి సృష్టిలో దాని వరకు ఒక జంతువు నుండి మరి ఒక జంతువుకు సరిపడుతున్నది. మీరు జంతువులు కలపగలరు. అది ఎక్కువ రక్తాన్ని, ఎక్కువ జీవాన్ని, ఎక్కువ రూపాన్ని పొందుకుంటున్నది. మానవ పరిణామానికి వచ్చే వరకు అలా పొందుకుంటున్నది. అయితే వీటి మధ్య గల ఆఖరి సంబంధం అయితే తెగిపోయినది. తప్పిపోయిన గొలుసులు విజ్ఞాన శాస్త్రం కనుగొలేకపోయినదని మీకు ఎంతమందికి తెలుసు? మీ అందరికీ తెలుసు. అందుకని అతను ఇక్కడ ఉన్నాడు. సర్పము అతను ఇక్కడ ఉన్నాడు. ఎత్తైన వాడు దయ్యం వచ్చేసినది. అతను చెప్పాడు, నేను ప్రేరేపించబడలేను అని చెప్పాడు. నీ ఒక స్త్రీ వైపు చూస్తున్నప్పుడు, స్త్రీతో సంపర్కం కలిగి ఉన్నప్పుడు గుర్తుంచుకో, ఆమె యొక్క భార్య కనట్లయితే నీవు దయ్యము చేత అభిషేకించబడతావు. గమనించు, దయ్యము దిగ వచ్చి సర్పములోకి వెళ్ళిన సర్పము హవ్వ ఏదేంతో దిగంబరిగా ఉండుట చూశాడు. మధ్యలో ఉన్న ఫలమును గురించి అతను మాట్లాడాడు. మధ్య అనగా మధ్యలో అని అర్థం. గ్రహిస్తున్నారా? రకరకాల ప్రజల మధ్య నేను ఇలాగే చెప్పగలను. అతను చెప్పాడు అది రమ్యమైనదని, హవ్వకు ఇంపైందని చెప్పాడు. అతను ఏం చేశాడు? అతను హవ్వను ప్రేమించుటకు ఆరంభించాడు. భర్త వలె ఆమెతో ఉండిపోయాడు. అది రమ్యమైనదిగా ఆమె చూసినది. కాబట్టి ఆమె వెళ్లి తన భర్తకు తెలిపినది. అయితే ఆమె ముందుగానే సతాన వలన గర్భవతి అయినది. ఆమె తన మొదటి కుమారుడి కన్నది. అతని పేరు కయ్యూను, సాతాను యొక్క కుమారుడు. ఇప్పుడు నీవు అది తప్పు అని చెప్తావు. మంచిది, అది తప్పు కాదో మనం చూద్దాం. నేను నీ సంతానమునకు సర్పము యొక్క సంతానమునకు వైరము కలుగు చేసేదను. ఏది? సర్ప సంతానము. ఆమెకు ఒక సంతానం ఉన్నది, దానికి ఒక సంతానం ఉన్నది. ఆయన నిన్ను తల చెదుగొట్టును, నీవు ఆయన మడి మీద కొట్టుదవు. చెదుగొట్టినగా దాని యొక్క అర్థం పాప నివృత్తి చేయటని అర్థం. సర్పం యొక్క సంతానం ఎక్కడుందో చూడు. గమనించు, ఏ విధంగా ఇద్దరు మనుషులు ఎలా ఒదుతున్నారో గమనించు. ఈ యొక్క సర్పము ఈ పెద్ద శూరుడు వీడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆదాము యొక్క భార్యతో వ్యభిచారం చేసిన నేరస్తుడు అతడు. ఈ రోజు పాపం ఎక్కడుంటున్నది? వారు చేసే విధానాలకు కారణాలు ఏంటి? నేను దేని గురించి మాట్లాడుతున్నాను? మీరు తప్పక గ్రహింపు చేసుకోగలరు. అది అక్కడే ఉంటున్నది. అతను చేసినప్పుడు దేవుడు హవ్వ ఆదామును పిలవనారంభించాడు. అతను చెప్పాడు, నేను దిగంబరిగా ఉన్నాను అని అన్నాడు. నేను దిగంబరి వల్ల నీకు తెలిపిన వాడేవాడు అని ఆయన అడిగాడు. వారు సైనిక పద్ధతిలో ఒకరిపై ఒకరు నేరాలు వేసుకోవడం ఆరంభించాడు. నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఏ ఈ పని చేసినది? ఆమె నన్ను బలవంత పెట్టినది. ఆమె చెప్పినది, సర్పము నాకు యాపిల్ ఇచ్చినది. అలాగైతే బోధకుడా, ఆ తరువాతది నీకు వర్తిస్తుంది. సర్పము నన్ను మోసపుచ్చినది అని ఆమె చెప్పినది. బీగైల్ మోసపుచ్చు అంటే అర్థం ఏంటో తెలుసా? అపవిత్ర పరచుట అని అర్థం. దయ్యం ఆమెకు యాపిల్ ఇవ్వలేదు. సర్పము నన్ను అపవిత్రపరిచినది. ఆ తర్వాత శాపం వచ్చినది. ఆయన చెప్పాడు, నీ భక్తికి బదులుగా నీవు సర్పము యొక్క మాట ఆలోచించినవి కాబట్టి లోకములో నుండి జీవాన్ని నీవు తీసుకున్నావు. నీ మేధలో అధికము చేస్తాను. నీ భక్తి నీకు వాంఛ కలుగుతుంది. నేను నా మాటలంటే నీ యొక్క భార్య మాటలు వింటుంది కాబట్టి నేను నేను భూమిలో నుండి పెద్ద జీవరాశినిగా చేసుకుని నీవు మన్నైపోతావు. సర్పముతో నీవు దీని చేసినవి కాబట్టి నీ కాళ్ళు ఊడిపోతుంది. నీవు నీవు బ్రతుకుతున్న వలనయు కడుపుతోనే నీవు ప్రాకుతావు. నీవు అసహించుకునబడతావు. నీవు మన్ను తింటావు. అదే విషయం. అక్కడే తగ్గిపోయిన గొలుసు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కయ్యూను వచ్చాడు. అతని స్వభావాలు మనం గమనిద్దాము. ఇక్కడ కయ్యూను వచ్చాడు. అతను ఎవడు? అతడు తెలివి కలిగిన వ్యాపారస్తుడు. అతడు భూమిని తున్నేవాడు, తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, ఫలభక్తి కలవాడు. ఇప్పుడు అతని యొక్క గుణ విశేషాలు గమనించండి. కొన్ని నిమిషాలు నాతో వాటిని కదలనండి. ఇతను ఇక్కడ వస్తున్నాడు. అతనికి నీతి ఉన్నదని అతనికి తెలుసు. అతను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాడు. తన కొరకు ఒక గుడ్డి కట్టుకున్నాడు, ఒక అర్పణ తెచ్చాడు, బలిపీఠాన్ని తెస్తున్నాడు, ఒక బలిపీఠాన్ని కట్టాడు. తాను తెచ్చిన పూలు దానిపై పెట్టాడు. పొలములోని ఫలాలు తెచ్చి అర్పణగా దేవునికి అర్పణ చేశాడు. అదే విషయం ప్రభువా, మేము యాపిల్ తింటామని నాకు తెలుసు. దాని అదే చేసినది. అతని యొక్క లంభరేఖల కొందరు అలాంటి ఆలోచనలోనే కలిగి ఉంటారు. అది ఎక్కడి నుండి వచ్చినదో అదే తెలియజేస్తున్నది. అతని యొక్క యాపిలను పొలములో నుండి తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఇది ఒక ప్రాయశ్చిత్తం అని అన్నాడు. దేవుడు చెప్పాడు, అది యాపిల్ కాదు అని అన్నాడు. అయితే ఆత్మసంబంధాల ప్రత్యక్ష ద్వారా అది రక్తము అని హెబెల్ తెలుసుకున్నాడు. కాబట్టి అతను ఒక గొర్రె పిల్లని తీసుకుని వచ్చి దాని యొక్క తలను ముక్కలు ముక్కలుగా చేసాడు. అది చనిపోయినది, అది మంచిది అని దేవుడు అన్నాడు. అది అదే చేసినది, అది రక్తము. ఏ రక్తాన్ని గురించి నేను మాట్లాడుతున్నానో మీకు తెలుసా? సరేనా, రక్తమే అది చేసినది. ఇప్పుడు గమనించండి, అప్పుడు కయ్యూరు తన యొక్క హోలీ రోయల్ సహోదరుడు దేవుని చేత అంగీకరించబడిన చూడగా అక్కడ సూచిక్రియలు అద్భుతాలు జరిగిన చూస్తుండగా అతని గుర్చి అసూయపడ్డాడు. అతను అన్నాడు, ఇప్పుడే దీన్ని అంతటినీ మేము నిలుపు చేస్తున్నాము. అతని సహోదరుల వైపు చూడు, ఈనాడు అతని బిడ్డల వైపు చూడు. నేను అతని కంటే తెలివి గలవాడు, అందుచేత అతని కోప్పడ్డాడు. కోపం ఎక్కడి నుంచి వచ్చినది? ఆ కోపాన్ని నీవు చెప్పగలవా? అతడు తన సహోదరుని చంపాడు. అతను నరహంతకుడు. దేవుని నీవు నరహంతకుడుగా పిలవగలవా? ఆదాము దేవుని యొక్క కుమారుడు. ఆదాము దేవుని యొక్క కుమారుడు బైబిల్ తెలుపుతున్నది. అసలైన ఆరంభములు ఆదాము దేవుని యొక్క కుమారుడు. ఆ దేశము అసూయ మొదలగినవి స్వచ్ఛమైన ఆధారణ పై విధమైన రాలేవు. మరొక స్థలం నుండి అవి రావాల్సి ఉన్నది. ఆరంభం నుండి హంతకుడైన సాతాను నుండి అది వచ్చినది. బైబిల్ చెప్తుంది అతడు ఆది నుండి అబద్ధకుడును హంతకుడని బైబిల్ తెలుపుతున్నది. అదే విషయం, అతడు తన సహోదరుని చంపాడు. అది క్రీస్తు యొక్క మరణానికి పోలికై ఉన్నది. ఆ తర్వాత అతని నుండి అతని స్థానాన్ని స్వీకరించడానికి షేతును ఆయన పుట్టించాడు. మరణము పాతి పెట్టబడట క్రీస్తు యొక్క పునరుద్ధానము. ఆ తర్వాత మీ యొక్క శూరులు వచ్చారు. ఆ తర్వాత కయ్యూరు నోరు దేశం వెనక వెళ్లాడు. తన యొక్క తండ్రి పెద్ద శివుడైనట్లయితే కయ్యూరు ఏ విధంగా ఉండేవుడు? తన తండ్రి వలే ఉంటాడు. నోరు దేశమే కథను వెళ్లి అతని యొక్క సహోదరులో ఒకరు చేసుకున్నాడు. అది చేయటం అదే ఒక మార్పు. కాబట్టి ద్వారా తప్ప మరొకరు స్త్రీలు వచ్చేటకు వీల్లేదు. వారు 70 మంది కుమారులకు మాత్రమే కలిగి ఉన్నారని చెప్పుకొచ్చున్నారు. ఇక స్త్రీలు ఎవరు లేనట్లయితే వారు జన్మించినప్పుడు స్త్రీల గురించి బైబిల్ లిఖితం చేయలేదు. పురుషులు మాత్రమే లిఖించినది. హవ్వ చనిపోయినప్పటికీ హవ్వ తప్ప ఇతర స్త్రీలు అనే వారు లేనట్లయితే మానవ జాతి నిర్మూలమైపోతుంది. ఆమెకు ఆడపిల్లలు ఉండవలసి ఉంటున్నది. అతడు తన సొంత సహోదరినే పెళ్లి చేసుకునవలసి ఉన్నది. అతను నోరు దేశం దగ్గర వెళ్లి భార్యను చూసుకున్నాడు. అతను ఎక్కడికి వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద శూరులైన వారిని పొందాడు. వారే పడిపోయిన దేవుని కుమారుడు. కయ్యూరు ద్వారా వారి నాన్న దయ్యం ద్వారా వచ్చిన వారు వీరే. అది నీకు కనిపించకుండా పోయిన గొలుసు. సర్పం యొక్క సంతానం గమనించు, గుర్తుంచుకో. సర్పం యొక్క సంతానము భక్తి సంబంధితమైనది. అది ఏ విధంగా ఆరంభమైనదో కొన్ని నిమిషాలు గమనించు. సర్పం యొక్క సంతానమైన ఇతడు ఇక్కడి నుండే వెళ్తున్నాడు. వారికి ఏమి జరిగినది? ఈ మధ్యాహ్నం నేను రాసుకున్న దాని గురించి కొంత నేను ఇక్కడ చదువుతాను. హెబెలి యొక్క వారసత్వాన్ని బట్టి వచ్చింది ఏంటి? దీనిని వినండి. మంచిది. హెబెలి తర్వాత వచ్చిన వారందరూ, హెబెలి తర్వాత షేతు, షేతు తర్వాత నోహు వచ్చాడు, నోహు తర్వాత షేము వచ్చాడు, షేము తర్వాత అబ్రహాము వచ్చాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు తర్వాత యూదా వచ్చాడు, యూదా తర్వాత దావీదు వచ్చాడు, దావీదు తర్వాత సంపూర్ణతలోకి క్రీస్తు వచ్చాడు. ఏ విధముగా దేవుని యొక్క ఆత్మ హెబెలిలో నివసించినది అక్కడ గమనించు. అది ఏ విధముగా షేతులో నివసించినది గమనించు. యూదాలో అది ఏ విధముగా జీవించినది గమనించు. దావీదులో అది ఏ విధముగా ఉన్నది గమనించు. అలా కాలక్రమేపీ నీతి మంత్రుల సంతానాన్ని అదే ఆత్మ బయటకు పిలువబడటం గమనించు. వారు ఏం చేసినప్పటికైనా అవసరము, వారు ముందుగా నిర్ణయించబడిన వారి. యాకోబు వైపు చూడండి, నేను దీన్ని మతదృష్టిగా మాట్లాడలేదు. యాకోబు కొద్దిగా సిగ్గు బిలీవ గల వ్యక్తి. తన యొక్క తల్లి చెంగును ఎల్లప్పుడూ పట్టుకుంటూ తిరిగేవాడు. కొద్దిగా అలా సిగ్గు కలిగిన వాడు. అతని వైపు వేసుకుని ఆశీర్వాదాన్ని పొందుకొడుకునకై వెళ్లి తన తండ్రిని మోసగించాడు. అయితే జగత్తుకు పునాదికి ముందే అది అతనికి అనుగ్రహించబడి ఉన్నది. అవును, అది నిజం. తన మామ యొక్క ఉంటున్నాడు. కొన్ని కాళ్ళగల పిల్లలను, కొన్ని బూరుగు చెట్టు పిల్లలను, పశువులు ఎన్ని కాలం ముందు వాటికి భయం పుట్టిన కొరకై నీళ్ళలో వాటి దగ్గర పెట్టాడు. మచ్చలగల పుట్టిన కొరకై అలా చేశాడు. కాబట్టి అతను మోసం చేసి ఆ పశువులను సంపాదించాడు. దేవుడు అందులో అతన్ని ఆశ్రయించాడు. అవునా? యాకోబును గురించి ఏదైనా చెప్పిన వానికి శ్రమ. ప్రవక్త చెప్పింది ఏంటో నీకు తెలుసా? అతను అనగా బిలాము సత్యాన్ని ప్రవచించాడు. అతను దీవించు వారు దీవించబడదు, అతను శపించు వారు శపించబడదు చెప్పాడు. అతను నేను యాకోబును స్వీకరించుకుని అన్య దేశంలో నేతని కనుగొని అచ్చురాజు తన గురు రేపి నేను ఆ విధముగా తన బయటకు తీసుకుని వచ్చుతని హల్లెలూయా భక్తి చేతులు బలము చేతులు కాక నా యొక్క ఆత్మలే ఇది జరిగిన ప్రభు సెలవిస్తున్నాడు. ఆ యొక్క సంపూర్ణతలోకి అది వచ్చిన గమనించండి. ఆ ఆత్మ క్రీస్తుల సంపూర్ణతలోకి కార్య నిర్వహణ చేసుకొని వచ్చినది ఇతరులు ఒక్కొక్కరిలో ఉండి ఇప్పటి వరకు వచ్చినది. వారు ఏమి చేశారు ఏమి చెప్పారని కాదు, వారందరూ నిశ్చయంగా నీతివంతుల సంతానమై ఉంటున్నారు. ఎక్కడైతే నీతివంతుడైన అబ్రహాము మహిమ కలుగుడు కాక నాకెంతో ఆనందంగా ఉన్నది, నీతివంతుడైన అబ్రహామును మెల్కీసెదెకు కలుసుకున్నప్పుడు దేవుడుగు ఆయన్నే కలిసినప్పుడు మెల్కీసెదెకు ఎవరు? సాలేము రాజు, సమాధానపు రాజు అనబడిన యెరూషలేము రాజు, తల్లి తండ్రి లేనివాడు, జీవితానికి ఆరంభము అంతము లేనివాడు, నిత్యము ఉంటున్నవాడు, ఇప్పుడు జీవిస్తున్నాడు. ఆయన ఆయన ఎప్పుడు జన్మించలేదు, ఆయన ఎప్పుడు మరణించాడు, ఆయనకు తల్లి తండ్రి లేదు, జీవిత ఆరంభము అంతము లేనివాడు ఆయన. ఆయన ఎవరో చెప్పు. నెచ్చుడగు దేవుడు, మీరు చెప్పే దాన్ని నేను మర్చాను, అది థియోఫనీ, ఏదో అభూత కల్పన కాదు, అయినప్పటికీ అది ఒకటి బయలుపరచబడవలసినది. ఒక దేవదూత వలే ఉదారపేరుడు అబ్రహాము ఉన్నప్పుడు ఆ దేవదూత ఆయనే వచ్చి ప్రవచించాడు. చెప్పినప్పుడు ఆయన వెనకాల ఉండి షారా నవ్వినది. అదే విషయం, అతను అక్కడే ఉన్నాడు, మెల్కీసెదెకును అతను కలుసుకున్నాడు. నీతిమంతుడైన సంతానముగా తన యొక్క తాత తాతయైన అబ్రహాము మెల్కీసెదెకు దశభాగము చెల్లించాడు. అది అతని మునిమయుడగు నీతిమంతుడైన సంతానమునకు అది పంచిపెట్టబడినది. మరి ఇప్పుడు సర్పము యొక్క సంతానం వస్తున్నది. గుర్తుంచుకునండి, వారి మధ్య వైరము యుద్ధం ఉంటుంది. సర్పం యొక్క సంతానం వచ్చి అది ఉత్పత్తి చేసేది ఏంటి? మొదటి కొద్ది సంవత్సరాలు తీసుకుందాము, అక్కడ జరిగింది ఏంటో గమనించండి. మనం ఇప్పుడే దాన్ని చదువుదాము, ఎందుకంటే నేను ఇప్పుడు దాన్ని వెతుకుతున్నాను. సర్పం యొక్క సంతానము కయ్యూను ఉత్పత్తి చేసినది. కయ్యూను లోహ దేశానికి వెళ్లి షూలను పుట్టించాడు. వారు లోహ దేశంలోనికి వచ్చారు. వారంతా తెలివి కలిగిన వారు, విద్యావంతులు, జ్ఞానము కలిగిన వారు. అవునా, కట్టుబడి చేయవారు, పరిశోధకులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు. నీతిమంతుల సంతానం వల్ల కాదు, కానీ సర్పం యొక్క అనగా సతాను యొక్క సంతానం వలన. వారంతా విజ్ఞాన శాస్త్ర వలె, నిర్మాణికుల వలె, గొప్ప గొప్ప వారి వలె, విద్యావంతుల వలె ఉన్నారు. లైక్రిమలాగా చెప్తుంది, వారందరూ ఇనువు పని, ఇతర పని చేసేవారు. వారంతా లోహ పనిముట్లు చేయవారు. వారు కార్యాలను కొత్త కొత్తగా వాటి కనుగొనేవారు. వారంతా రకరకాలైన లోహాలు కాల్చి చేసేవారు. ఇల్లు మొదలగిన వాటి కట్టారు. అలాగని లేఖనం తెలియజేస్తున్నది. శ్రీసంతానమైన నీతిమంతుడైన నోహును వారే ఎగతాళి చేసిన వారు. ఇంకొద్దిగా వారిని వెంబడిద్దాం, అటు తర్వాత ఓడ వరకు వారిని వెంబడిద్దాం, అంతా నాశనం చేయబడినది. ధనుడు కట్టిన అతి పాపాన్ని వారు కలిగిస్తున్నారు. తెలివి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు చట్టాన్ని తీసుకున్నారు. దేవుడు తొంగి చూసేటప్పటికీ కొద్ది మంది మాత్రం మిగిలారు. కాబట్టి లోహమును అతని కుటుంబాన్ని ఓడలోకి తీసుకుని వర్షాన్ని కురిపించి సమస్తాన్ని నాశనం చేశాడు. అంతకుముందు హనుకు పైకి తీసుకుని బయటపడ్డాడు. అంతా కూడా సంతానమే. అయితే ఆయనకు ఉద్దేశం నెరవేర్చబడవలసి ఉన్నది. నోహమును ఆత్మిక కుమారుడు హాము షేము యాపెతు నీతిమంతుల వరుసలో బయటికి వచ్చారు. ఆ విత్తనం ఆ విధంగా ఎలాగ వచ్చినది? ఆ విత్తనము ఆరంభముందు ఎలాగో ఆ విధంగానే వారి భార్యల వలన, స్త్రీల ద్వారా ఓడలోకి వచ్చినది. సర్పం యొక్క సంతానమైన వారు ఓడలోకి తీసుకుని వచ్చారు. ఏ విధంగా హవ్వ సర్పం యొక్క విత్తనాన్ని మూటగట్టుకుని కయ్యులను కన్నదో, ఆ విధంగా స్త్రీ ద్వారా అది వచ్చినది. మీ యొక్క స్త్రీలను బోధకులకు ఆ వేదిక నిలబెడతారా? మీరు బైబుల్ దాన్ని ఖండిస్తున్నది. అవును చెప్తున్నారు, ఎవరైనా తన ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినను తలంచుకునేలా నేను మీకు వాయించినవి ప్రభు యొక్క ఆజ్ఞలను దృఢముగా తెలుసుకోవలను. ఎవరైనా తెలియబడిన వాడైతే తెలియని వాణివానే తెలియని వాడిగానే ఉండనిమ్ము. అందుచేత నేను బాప్టిస్ట్ సంఘంలోకి బయటకు వచ్చాను. కొంతకాలం సహోదరు ఫ్రీమన్ ఇక్కడ ఉన్నాడు. గత రాత్రి అతడు అక్కడున్నాడని అనుకుంటున్నాను. డాక్టర్ డేవిస్ చెప్పారు, నేను ఇక్కడ నిలబడి ఈ స్త్రీలను బోధకులుగా అభిషేకించు అని చెప్పాడు. నేను అది చేయను, అవసరత లేదు అని నేను అన్నాను. అలాగైతే నేను నిన్ను బయటకి గట్టి వేస్తున్నాను అని అన్నాడు. బయటికి గట్టి వేయబడమే మేలు అని నేను చెప్పాను. ఇది దేవుని యొక్క వాక్యం. అది ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. దేవుడు ఖండించిన దాన్ని నేను పట్టుకున్నాను, లేదండి అని నేను చెప్పాను. అది ఎవరు చేస్తారో అలాంటి వారు అబద్ధ ప్రవక్తలని, అబద్ధ బోధకులని తెలియబడుతుంది. అలాంటి అబద్ధికులు వస్తారని బైబిల్ చెప్తుంది. కొంచెమైతే ఏర్పరచుకున్న వారి సహితము మోసపరచుట అది అదే. ఇది గమనించు. ఆ తర్వాత అక్కడ నుండి హాము, హాము అతని భార్య, వారంతా అతన్ని అతను శపించాడు. అవును నిమ్రోదు వచ్చాడు, బబులోను కట్టినవాడు అతడే. బబులోను నుండి కత్తలకి సంఘం వచ్చినది ఆరంభములోనే. అక్కడి నుండి అహాబు వచ్చాడు, అహాబు దగ్గర నుండి యూదాయస్కరియేతు చుట్టబడి అంత్యక్రీస్తు అయ్యాడు. మరెప్పుడు కెడవరి దినాలలో ఇక్కడ అంత్యక్రీస్తు ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ ఉన్నది. అంత్యక్రీస్తు ఆత్మ చెప్తుంది అద్భుతకరాలు జరిగే దినాలు గతించినవి అని. క్రీస్తు యొక్క ఆత్మ చెప్తున్నది ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని. అంత్యక్రీస్తు ఆత్మ చెప్తున్నది తల్లి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మకు నామములు బాప్తిస్మము, చిలకనిపు బాప్తిస్మము, కుంభనిపు బాప్తిస్మము ఏదైనప్పటికీ అంతా ఒక్కటే అని చెప్తుంది. అది చెప్తుంది దేవుడు మరతప్పని వాడు, ఆయన ఆయన మరణి వాడు. నీవెవరిని సేవించాలనుకుంటున్నావు? అది నీకే సంబంధించినది. వారు కలిసి జీవించగలరా అని చెప్పవచ్చు. ఆ ఓడిలో హాబు ఇరువురు కలిసి ఉన్నారని నీవు చెప్పవచ్చు. అది నిజంగా వాస్తవం. వాస్తవం హాము దుష్టుడు సంబంధం, సేతు నీతిమంతుడు భక్తి గలవాడవుతున్నాడు. అవును, హాముడు వెంబడిద్దాము. సరే, అక్కడ ఒకే ఓడిలో నీతిమంతుడు అనీతిమంతుడైన హాము సేతు ఇరువురు ఉండేది. ఒకే ఓడిలో హాకి హావురము అక్కడ ఉండి ఉండేను. యూదా మరియు యేసు ఒకే సంఘములో ఉండి ఉండేది. ఒకే సంఘములో అంత్యక్రీస్తు పరిశుద్ధాత్మ అక్కడే ఉండేది. ఈ రోజు అదే ఆత్మలో పనిచేస్తున్నవి. హైకి భక్తి గల వారి వల్ల ఉంది, చాలా భక్తిగా హైకి భక్తి గల వారి వల్ల ఉంది. దాని శక్తిని నిరాకరించుట, ఆ విధంగా మార్పు చెందుట. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉండునని ఒప్పరిస్తున్నాను. ఏ దిశను నీవు కోరుకుంటున్నావు? అంత్యక్రీస్తు ఆత్మ చెప్తున్నది ఇది కేవలం మత సంబంధమైన పుస్తకము అని. మేము అపోస్తలక సిద్ధాంతాన్ని మళ్ళా చెబుతున్నాము. అపోస్తలక సిద్ధాంతం బైబిల్ గ్రంథములో ఎక్కడ కనుగొనబడిందో నాకు చెప్పమని ఏ బోధకునైనా సవాలు చేస్తున్నాను. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడు తండ్రి యొక్క దేవుని యందు నేను విశ్వాసముంచున్నాను. పరిశుద్ధుల సహవాసమైన పరిశుద్ధ రోమన్ కేథలిక్ సంఘాన్ని నేను నమ్ముతున్నాను. బైబిల్ గ్రంథములో దానిని ఎక్కడ చూస్తున్నావు? పెద్దదైన మెథడిస్ట్ సంఘాలలో మరలా మళ్ళా చెప్తున్నావు. దయ్యం యొక్క సిద్ధాంతం, అబద్ధ ప్రవక్తలు దాన్ని బోధిస్తారు. నేను మీ యొక్క భావాలను గాయపరుస్తున్నాను అనుకోవట్లేదు, అయితే నేను దీని యొక్క మంత్రానికి తగిలిస్తున్నాను. మీరు ఇక్కడ హృదయ మందిరంలో ఉంటున్నవారు అటువంటి వాటిని విడిచిపెట్టండి. చనిపోయిన పరిశుద్ధులతో ప్రార్థించలేదని విశ్వాసమే ఆత్మల సంబంధము. దేవునికి మనుషునికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఎంత మంది మరీలు అక్కడ ఉన్నా లెక్క చేయవద్దు. చూడండి ఏ విధంగా స్త్రీ యొక్క సంతానం అక్కడ ఉండి చేసినవి చూడండి. చూడండి ఏ విధంగా స్త్రీ యొక్క సంతానము అక్కడికి తీసుకుని రాబడినదో చూడండి. అమెరికాలో ఈనాడు ఏమి జరుగుతుందో చూడండి. అమెరికా దయ్యం యొక్క సంతానము. ఏంటది అది? ఆమె స్త్రీ యొక్క దేశమే ఉంటుంది. ఇది స్త్రీల ప్రపంచం అని మీరు విని ఉంటారు, అవునా? ఇది స్త్రీ యొక్క దేశం. మరొక మాదిరిని చేకూర్చుకున్నారు. కొంచెం కాలం క్రితం నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను. అక్కడ స్త్రీలు చెప్పారు, పరిశుభాత్మకంగా ఒక చిన్న స్త్రీ చెప్పినది, మీకు తెలుసా నేను అమెరికా వెళ్ళినట్లయితే స్త్రీలకు స్వతంత్రత కలదు అని వారు చెప్తారు అని అన్నదామె. అది దేనికి అనిపిస్తుందో నేను నీకు చెప్తాను అని నేను చెప్పాను. నేను ఇలా చెప్పనారంభించాను, అయ్యో అలాంటివి నాకు అవసరం లేదు అని ఆమె చెప్పినది. అది నేను అక్కడ నడిపిస్తున్నది. ఇక్కడ చేయనటువంటి పనులు వారు అక్కడ చేయరు. ఏంటది? అమెరికా ఒక స్త్రీ అని నేను మీకు చూపిస్తాను. మన యొక్క నాణ్యం మీద స్త్రీ బొమ్మ ఉన్నది. ప్రతి ధరలో కూడా స్త్రీయే. చట్ట విరోధంగా దేశంలో తయారు చేస్తున్న మద్యపానం తయారు చేసే వారిని తీసుకుని ఒక చోట పెట్టు. చట్ట విరోధంగా మద్యపానం తయారు చేస్తున్న వారిని తీసుకుని ఒక చోట పెట్టి బాగా కుటుంబ వీధుల్లో నడిచే అందమైన స్త్రీలను ముక్కుని వేషాలను అక్కడ పెట్టినట్లయితే ఆ చట్ట విరోధంగా తయారు చేసే వారి కంటే ఆ స్త్రీలే వారిని దుష్ట ఆశతో చూచే వారి వలన అనేక ఆత్మ నరకానికి వారు పంపించగలుగుతారు. అది ఖచ్చితంగా వస్తువైన విషయం. మొదలటప్పుడు అది ఎవరు? అది స్త్రీ. ఆమె ఎవరు? ఆమె అమెరికా దేశం యొక్క దేవుడు. సినిమాలోని పాత నటీనట్లు తీసుకో, ఇక్కడ వెళ్లిపోయి 4-5 సార్లు పెళ్లి చేసుకుంటారు. ఒకసారి 3-4 భర్తలతో కబురుము చేస్తారు. వారి గురించి తెలియజేసే కొన్ని పత్రికలు బట్టలు లేకుండా వారి బొమ్మను తీసి ఇందులో వేస్తారు. చిన్న ఆడపిల్లైన మీరు వారిని మీకు మాదిరిగా తీసుకుంటారు. అందుకని మీకంటే ముందుగా మీ అమ్మ లేక మీకంటే ముందుగా మీ అమ్మమ్మ అలా చూస్తారేమో. సంతానం ఎక్కడ పనిచేస్తుందో మీరు చూడండి. అవునది వాస్తవంగా జరుగుతుంది. అది చేసిన పని ఏంటి? ధర్మశాస్త్రం కింద అతిక్రమం 14 తరాలుగా వస్తున్నట్టయితే ఉన్నటువంటి అతిక్రమం ఎంతవరకు సాగి వస్తుంది? నీతి మంత్రుల సంతానము కార్యారంభం అయ్యే వరకు ఒక కాలం రాబోతున్నది. ఆయన ఆ కాలాన్ని కుదిచేయకపోయినట్లయితే ఎవరను విడిచిపెట్టబడరు. మనము ఫిబ్రవరి కాలంలో ఉన్నాము. నగర నగరానికి వెళ్ళు, నీతిమంతుల కొరకై వెళ్ళాడు. బాప్టిస్టు ప్రెస్బిటేరియన్ మొదలైన సంఘాల సభ్యులు ఎంతో నమ్మకస్తులై ఉండవచ్చు, మంత్రి చెప్పులతో కూడా కలేరు. కంటే దేవుని ఎల్లవారికి ఉన్న ప్రత్యేకత ఏమీ లేదు, దాని గురించి ఏమీ తెలియదు. నేను క్రైస్తవుడువా అని అడిగితే నేను కథోలిక్కును అని అంటారు. నేను క్రైస్తవుడువా అని అడిగితే నేను బాప్టిస్టు వాడిని అని చెప్తారు. నేను క్రైస్తవుడువా అని అడిగితే నేను ప్రెస్బిటేరియన్ అని చెప్తారు. నేను క్రైస్తవుడువా అని అడిగితే నేను పెంతికొస్తూ వాడను అని చెప్తారు. దాని గురించి వారికి ఏమీ తెలియదు. నేను ఒక క్రైస్తవుడు, ఎందుకంటే దేవుడు ఆయన కృపబట్టి రక్షించాడు. దాని గురించి నీకు తెలుసు. నీవు మరో విధంగా జీవితుడుకై ఒకటి నిన్ను మార్చినది. నీవు ఒక నూతన వ్యక్తివి, యేసుక్రీస్తునందు నూతనమైన సృష్టివి. వస్తువు ఏ సర్పం యొక్క సంతానం ఎక్కడుందో నీవు చూస్తున్నావా? సర్పం యొక్క సంతానం అంటే ఏంటి? వ్యభిచారము. మీరు గ్రహిస్తున్నారా? హవ్వతో వ్యభిచారము. దానికి జరిగింది ఏంటి? అది దేన్ని పుట్టించినది? ఈ రాత్రి అది ఏంటి? గతాన్ని చూడండి. కొద్ది సంవత్సరాల క్రితము ఆ మొదటి పాట పాడబడినప్పుడు వచ్చిన పెద్దవారైన మీకు తెలుసు, రేడియోలో పాడక మునుపు వాటిని ముందుగా సెన్సార్ చేసేవారు. పుట్టుబడి వచ్చేదేమనగా, ఆడపిల్ల పావడాలు మోకాల వరకు చుట్టూ నీ యొక్క అందమైన మోకాలు అగపరచు, మా నాన్నది వారందరికీ అహహ ఇవ్వు. మొదటిగా జరిపోయింది అది. ఆ పాట రాసిన వాడి రాత్రి ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయాడు. ఆయన బౌండ్ కూర్చుని యొక్క తలంపేంటి? ముదరిగా వచ్చి అపాయకరమైన బంకులు అని చెప్పినాడు. వేల మంది ఆత్మల నరకానికి పంపించిన వస్త్రాలు లేకుండా ఉండే నాగరికత అలా చేసినది. ఈ రాత్రి ఆమె ఎక్కడ ఉంటుందని మీరు తలస్తున్నారు? ఆమె చనిపోయి ఎన్నో సంవత్సరాలైనది. ఆమె యొక్క శరీరం ఆమె ఎక్కడెక్కడ ఉన్నది? ఎక్కడో దూరాన మట్టిలో పురుగులు పట్టిపోయినది. పురుగులు తదితరమైనవి తినివేసినవి. నీతిమంతుడు దేవునికి దూరాన ఆమె ఆత్మ పడి ఉన్నది. వికారంగా కనిపించే అలాంటి వస్త్రాలు ధరించి ఒకటి ఒక విధంగా బయటకు కనిపించే సరిసరి చేసుకోకపోయినటువంటి వస్త్రాలు ధరించే స్త్రీని తీసుకునేవారు ఎవరు? దేని కొరకని వారు చేస్తారు? అలాంటి ఎందుకు ధరిస్తారు వారు? కారణం, పురుషుడు నిన్ను చూడాలని నీవు ఆశిస్తావు. ఇంకొక విధంగా దాన్ని రుజువు చేయలేము. దేవాలయం చేసినప్పుడు ఒక పాత పాపి నిన్ను చూసినట్లయితే ఏమి జరుగుతుందో నీకు తెలుసా? ఆ తీర్పు సమయాన్ని ఇలా చెప్పవచ్చు, సహోదర మినహం, నా భక్తిలో నేను నమ్మకంగా ఉన్నాను అని. నీ వ్యభిచారం చేసిన దానవుగా నేరారోపణ చేయబడతావు. ఎవరైనా బహుమతులతో ఒక స్త్రీ చూసినట్లయితే అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడెవరని యేసు చెప్పాడు. ఒక వ్యక్తి తాను వ్యభిచారం చేయడానికి కారణభూతులెవరో వారిని బట్టి ఆ వ్యభిచారం చేసినందుకు అతను జవాబు చెప్పాల్సిన వాడై ఉంటున్నాడు. నీవు బట్టలు ధరించి నిన్ను కనపరుచుకున్న విధానాన్ని బట్టి ఇదో ఇంకో విధంగా ఒక అందమైన పెట్టెలాగా నీ వస్త్రాలను ధరించుకోవాలని నా భావం కాదు. అయితే నీవు సభ్యత గల స్త్రీగా బట్టలు ధరించుకోవాలి. నీవిక్కడ నుండి వెళ్ళి నీ పొట్టి వస్త్రాలు చిప్పివేయి. మరి ఒక చిన్న రిబ్బను అలా చుట్టూర చుట్టుకో. నోట్లో సిగరెట్ పెట్టుకుని నీ యొక్క బిడ్డను సిగరెట్ పెట్టే మారిగా అలా పట్టుకుని వీధుల్లో గుండా నడుచుకుంటూ వెళ్తావు. నీవు దాన్ని ఎటువంటి ఉపయోగార్థము నీవు చేయవు. నీవు ఆ నిజాన్ని గురించి అమాయకురాలు కావచ్చు. అయితే హవ్వను ఏ విధంగా దయ్యం వినియోగించుకున్నదో నిన్ను కూడా ఒక ఆట వస్తువుగా దయ్యం వినియోగించుకుంటున్నది. అందుకని అది స్త్రీల దేశము. విచిత్రనిగా హెత్తలకు పెరుగుదల కొరకై అది ముందుకు నడిచిపోతున్నది. నేటి దినాల ఏంటి? యేసును గురించి ఉచ్చారణ చేయడం నీవిక వినలేవు. దేవుని తెలియని మరియా నీకే జీవం. సెయింట్ సెసిలియా పలు రకాలమైన పరిశుద్ధులు. కొంతకాలం క్రితమే గత సంవత్సరం నేను మెక్సికోలో ఉన్నాను. నేర్చుకుంటూ ఒక దీనులైన స్త్రీ వచ్చింది. ఆమె ముఖాలు అలా ముందుకు పెట్టుకుని ఉన్నది, కప్పుకొని ఉన్నది, ఏడుస్తూ చేతులు ముడుచుకొని ఉన్నది. తండ్రి ఇద్దరు పిల్లలు ఎత్తుకుని వారు ఏడుస్తున్నారు, వెంట నడుస్తూ ఉన్నారు. తల్లి అలాగే బాధపడుతుంది, ఎందుకంటే ఎవరో స్త్రీ వారు ఆమెను భక్తురాలని పిలుస్తారు. ఆమె చనిపోయినది. ఆ కొండ మీద వారు ఆమె బొమ్మను పెట్టారు. ఆమెను ఒక ప్రియుడు చంపాడట. ఆమె ఆ విధంగా చంపిపోయిన వెంటనే అలా చేశారు, ఎందుకంటే ఆమె భక్తురాలు. ఆమె కథోలిక స్త్రీ. ఆమె పశ్చాత్తాపురాలై అలా వెళ్తూ ఉంది. ఆమె పశ్చాత్తాపం పొందుకుంటూ కరుకురాల బండపై నుండి 2 మైళ్లు ఆమెను ఈడ్చుకుపోయారు. నేనేమైనా ఒక్క పనైనా చేయగలనట్లయితే అందుకు యేసుక్రీస్తు చనిపోవడం వ్యర్థమైపోతుంది. నేనుగా కాదు, కానీ కృప ద్వారానే నేను రక్షించబడుతుంది. అది దేవుని యొక్క సంకల్పము చేతను, ఆయన యొక్క కనికరము చేతనే నేను రక్షించబడి ఉన్నాను. సమాచారం రాసేవారిని అడిగారు. మిస్టర్ మెనహం చనిపోయిన చిన్న బిడ్డ తిరిగి బ్రతికాడు. తదితర విషయాల గురించి అడిగారు. 30,000 కథలికులు క్షమించండి, అది 20,000. 30,000 ఆఫ్రికాలో అది జరగగానే 20,000 కథలిక్ వారు ఆ మెక్సికో పట్టణంలో క్రీస్తును సంరక్షకుడిగా స్వీకరించారు. అక్కడ ఉన్నటువంటి ఆ పూజారులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనేక మంది అల్లరి చేశారు, అనేకలు ఒక ప్రక్కకి వచ్చారు. కాబట్టి వారు అడిగారు, మిస్టర్ బ్రెనహామ్, నీవు చేసిన కార్యాన్ని మా భక్తులు కూడా చేస్తారని నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. తప్పకుండా వారు జీవించినట్లయితే అలా చేయగలరని వారి సిద్ధాంతాన్ని నేను ఎరిగేలా చెప్పాను. కాబట్టి నీవు చచ్చిపోయే వరకు కూడా నీవు కథలిక్ పరిశుద్ధుడివి కాలేవు తెలుసా. కనుక అతను చెప్పాడు, నీవు చనిపోయే వరకు నీవు పరిశుద్ధుడివి కాలేవు అని అన్నాడు. అది ఎక్కడ నీవు చదివావు అని అడిగాను. అవును చెప్తున్నాడు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు అని అంటున్నాడు. దేవుని చేత పిలువబడిన వారు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు అని అతను తన ఉత్తరాన్ని చదువుతున్నాడు. పరిశుద్ధులు ఇంకా గలతీ, ఇంకా రోమాలో ఉన్న పరిశుద్ధులు మొదలగిన వారు, పరిశుద్ధులు శుద్ధీకరించబడిన వారు. దాని గురించి ఏంటి? సరే, ఇప్పుడు మనం బైబిల్ గురించి వాగ్వాదం పెట్టుకోకూడదు, ఎందుకంటే మనమే సంఘము. మరి సంఘం ఏమని చెప్తుంది? బైబిల్ ఏమని చెప్తుందో మనకు అనవసరం, అదే సంఘము చెప్తుంది. కథోలిక్ సంఘాన్ని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? నీవు దాని గురించి నన్ను అడగవద్దని నా అభిప్రాయం అని నేను అన్నాను. నీవు నన్ను అడిగావు కనుక నేను నీకు సత్యం చెప్పబోతున్నాను. నీవు సత్యమే నాకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను అని అడిగాడు. అన్నిటికంటే ఆత్మల గురించిన పెద్ద విషయం నాకు తెలుసు అని నేను అన్నాను. అతను ఎలా తెలుసు అని అడిగాడు. చచ్చిన వారితో ప్రతిమాడుకున్నట్లయితే ఏదైనప్పటికీ అది ఒక ఆత్మల సంబంధమైన వాడి. ఆ పరిశుద్ధులు తిరిగి మాట్లాడినట్లయితే అలాంటప్పుడు అతను నరకములో ఉన్నవాడే. ఎందుకంటే ఆ బైబిల్ చెప్తుంది ఎవరైతే గీత దాటిపోయారో అతను తిరిగి రాలేడు. అవునది వాస్తవం. అతను పరిశుద్ధులైనట్లయితే పరిశుద్ధులు మారిగానే దయ్యమే మాట్లాడుతున్నది, అది పరిశుద్ధులు కాదు లేక పరిశుద్ధులు కానే కాదు. ఒక్క నిమిషం ఆగు అని అన్నాడు అతడు. నేను కూడా చనిపోయిన వారితో ప్రతిమలాడు చేసుకుంటున్నారు అని అన్నాడు అతడు. ఎడా అని అడిగాను. యేసుక్రీస్తు చనిపోయాడు అని చెప్పాడు అతడు. నేను చెప్పాను, అయితే ఆయన తిరిగి లేచాడు. ఆయన చావలేదు, అయితే విజ్ఞాపన చేయనివృత్తమై ఆయన జీవిస్తున్నాడు అని నేను అన్నాను. నేను మృతులైతే కాని తిరిగి జీవించుతున్నాను, యుగ యుగములో జీవించుతున్నాను. హెచ్చరించువాడు జీవ జలములను ఉచితముగా పుచ్చుకునేమ్ము. ఆయనే మన దేవుడు, ఆయనే మన దేవుడు. నీతిమంతుల సంతానం త్వరగా పరిగెత్తుతూ ఉన్నది. ఏ విషయాలు ప్రజలతో మాట్లాడు, బైబిల్ మార్గాన్ని వెళ్ళాలని ప్రజలతో మాట్లాడు, అద్భుతాల గురించి ప్రజలతో మాట్లాడు, దాని గురించి ప్రజలతో మాట్లాడు, దాని గురించి వారి సంఖ్యము నమ్మదు. కాబట్టి దేవుని ఎందు వారు దుర్భిజులే. బైబిల్ తెలుపుతుంది అలాంటి హింసలు, వేదనలు, నిందలు, హోలీ లోడ్స్ అనేవి మనము సహించకపోయినట్లయితే అలాంటి వారం ఎలాగవుతాము? వాటికి నీవు నిలబడకున్నట్లయితే నీవు దుర్భిజుకునివే, దేవుని బిడ్డవి కాదు. బైబిల్ అలా చెప్తుంది. దేవులను పిలవాలనుకున్నట్లయితే హోలీ రూలర్, నీవేమని అనుకుంటావో అలాగే పిలువు. నా యొక్క హృదయం దేవుని యథార్థంగా ఉన్నత కాలము, దేవుని యొక్క బైబిల్ గ్రంథములో బైబిల్ గ్రంథముతో నా యొక్క అనుభవం అనుబంధముగా ఉన్నత కాలము, దేవ మార్గాన్ని కదిలి వెళ్తాను. అవునండి, అది మేము నమ్ముతున్నాము. అదే థియాలజీ ద్వారా కాకుండా నిర్మాణమైన జీవముల దేవుని యొక్క సంఘము. ఏదో మానవ కల్పితమైన జ్ఞానయుక్తమైన ఊహన బట్టి అది రాదు. బయలుపరచమైన సత్యం వలనే యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నిర్దిష్టంగా అది వస్తున్నది. నేను కేవలము జ్ఞానయుక్తమైన తలంపునే కలిగినట్లయితే ఎందుచేతంటే బాప్టిస్ట్ సంఘము, మెథడిస్ట్ సంఘము అదే ఇది అనేవి నాకు బోధించినవి. నేను ఈ బైబిల్ గురించి వింటున్నప్పుడు నేను తండ్రి యొక్క కుమారు యొక్క శుభాత్మిక నామమున బాప్టిజం పొందినట్లయితే మరియు దానికి ఈ బైబిల్ చదివినట్లయితే ఇంకా ఒక బోధకుడు నాకు ఇలాగో చెప్పాడు, యేసుక్రీస్తు నామము ద్వారా తప్ప బైబిల్లో ఎవరు ఏ విధంగా బాప్తిజం తీసుకోలేదు. నేను చదివి అదే సత్యమే నేను చూచి ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా నీళ్ళలోకి నేను వెళ్తాను. అవునండి, యేసుక్రీస్తు గొప్పగా స్వస్థపరచువాడు అని ఒక చెప్పినట్లయితే, అద్భుతాలు గతించి పోయినవి అని నా సంఘం చెప్పినట్లయితే, నాకు స్వస్థత అవసరమై ఉన్నది, నేను ఎంత త్వరగా వేదిక దగ్గరకు పరిగెత్తాలో అంత త్వరగా పరిగెత్తి స్వస్థత పొందుకుంటాను. వాస్తవంగా నేను అలాగ చేస్తాను. నేను ఒక బోధకునేట్లయితే, నా వేదిక యొక్క ఒక స్త్రీ బోధకురాలు ఉన్నట్లయితే అది నేను చూచి స్త్రీ బోధించకూడదు అని నా బైబిల్ చదువుతాను. నేను ఆమె బయటకు తీసుకుని వెళ్లి నేను ఇక వెనుకకు తిరుగుతాను. వెనుకల కూర్చుని ఉన్న సహోదరి వాయిట్ గుర్తుంచుకుంది, ఒక రాత్రి నెల అలాంటి విషయాన్ని నేను చేసినందుకు నన్ను ఆమె తలుపు బయటకు నెత్తివే కోరినది. అవునండి, నేను చెప్పాను అటువంటి వాడితో నీవు నా సంఘానికి రాకూడదు అని చెప్పాను. వారు అలా తమ వస్త్రాలు కత్తిరించి అలా తిరుగుకోవడం, తమాషాగా కనిపించే వేసుకోవడం, వారి శరీరం సగం కనిపించుకోవడం అందుకు కారణం. నేను చెప్పాను, మీరు అలా నా మందిరానికి వచ్చినట్లయితే నేను వారిని బయటకు గెంటి వేస్తాను అని అన్నాను. కొద్దిగా అలా కిందకి వేసుకుని ఆ తర్వాత ఆమె చనిపోలేదు. ఆమె చనిపోతూ పిలిచినది. ఆమె ఒక కత్తలికి అమ్మాయి అక్కడికి వెళ్లి అలాగే కూర్చునేది. నేను వేగుకు చూచి ఆమెను కనిపెట్టాను. వారు పాటలు పాడుతున్నప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నది. నేను నా యొక్క కోటును తీసి వెనకాలకు వెళ్లి ఆమె భుజాలకు చుట్టూ అది వేశాను. అమ్మగారు, నీవు నా యొక్క బోధని వినాలని ఆశిస్తే నీవు దేవుని యొక్క మందిరంలో ఉన్నంత వరకు దయచేసి ఈ కోటును వేసుకుని ఉంటావా? చూశారా, వస్తూ ఆమె ధబుదబా బయటకు వెళ్లి ఆమె పెదవులు విరిచేసినది. భవనంలో నుండి బయటకు వెళ్లిపోయినది. ఆమె చెప్పినది, అతనికి భక్తున్నట్లయితే నా ఆవు సహా ఆ యొక్క భక్తిని స్వీకరించడానికి నేను అనుమతి ఇవ్వను అని చెప్పి వెళ్ళినది. పర్వాలేదు, ఆమె దాన్ని స్వీకరించదు అని నేను చెప్పాను. ఆ తర్వాత మేము టెంట్ కూడాలు పెట్టాము. ఆమె చనిపోతున్నప్పుడు నన్ను పిలిచారు. ఆమె గుండె దెబ్బ వచ్చినది. ఆమె చనిపోబోతున్నది. ఆమె భర్త వచ్చేసి త్వరగా రండి అని అడిగాడు. నేను అప్పుడే కుటుంబంలోకి వచ్చాను. ఎత్తైన యవనస్తుడు ద్వారం వద్ద నిలబడి నా కొరకు కనిపెడుతున్నాడు. నేను నా కారులోకి వెళ్లి త్వరగా అక్కడికి వెళ్లాను. నేను ఎక్కి వెళ్తూ అక్కడున్న వృద్ధురాలైన దాతిని నేను కలుసుకున్నాను. ఆమె ఇంకా పోర్ట్ పార్క్ లో నివాసం ఉంటున్నది. ఆమె చెప్పింది, రెవరెండ్ గారు మీరు రావడం అనవసరం అన్నదామె. 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది కొంత నెమ్మదిగా ఉండవచ్చు. ఆమె చనిపోయినది అని చెప్పినది. ఆమె చనిపోయి 3 నిమిషాలు అవుతున్నది. ఆమె నీ కొరకు ఎంతగా ఏడ్చిందో అంతగా ఏడ్చిందని చెప్పింది. ఆమె, నీకు ఒక వర్తమానం నేను చెప్తాను అని అన్నది. ఏంటి అని అడిగాను. నన్ను క్షమించమని నేను అడిగానని ఆ బోధకుడితో చెప్పు అని చెప్పినది. నేను ఆమె చూడటానికి వెళ్లాను. అందమైన స్త్రీ ఆమె. ఆమె ఎంతగానో బాధలు పొందుతున్నది. ముక్కు ప్రక్కన చిన్న మచ్చలు ఉన్నవి ఆమెకు. అందమైన ఆమె, ఆ మచ్చలు నిలబడినట్లుగా ఉన్నవి. ఆమె కళ్ళు సంపూర్ణంగా కనగడతలోకి కూర్చుని పోయినవి. ప్రక్కకు పడిపోయి ఉన్నది. కారణం, ఆమె యొక్క ప్రేములు మూత్రపిండాలు కదిలిపోయి ఆవిరంతా పడకపైకి వచ్చి అలా ఉన్నది. ఆమె యొక్క భర్త నా వైపు చూచి, సహోదర అబ్రహాం ప్రార్థించండి, ఎందుకంటే ఆమె నేను చూడాలనుకుంది కాబట్టి. ఇప్పుడు ప్రార్థించడం ద్వారా ఆమెకి ఎటువంటి ఉపయోగం ఉండదు అని నేను అన్నాను. చెట్టు వడిలిపోయిన రీతిగా అది అలాగో అలాగా కులిపోతుంది. చూశారా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి వెత్తునో ఆ పండునే కోయును. అది ఎక్కడుందోనే చూస్తున్నావా? సరే, ఏం జరిగిందంటే, అలా చేస్తున్న స్త్రీని చూడు, ఆ గత కాలం ఉన్నటువంటి స్త్రీని చూడు, పాటలు పాడే అమ్మాయి, ఆమె యొక్క కుమార్తె ఏమవుతుంది? రెక్కలు చెటచెటా కొట్టేది అవుతుంది. ఆ రెక్కలు కొట్టుకునే ఆమె కుమార్తె ఏమవుతుంది? నవయవన్న రాక్ అండ్ రోల్ అవుతుంది. ఆమె కుమార్తె ఏమవుతుంది? ఏమవుతుంది? నీతిమంతుల సంతానాన్ని చూడండి. అప్పిస్తున్నారా? మిమ్మల్ని మీరు చూసుకోనండి. వెనకాలకి వెళ్లి చూసుకునండి. మీ సంస్థాపకుడైన జాన్ స్మిత్ వైపు నీకు వెళ్ళండి. బాప్టిస్ట్ వాళ్ళారా, అతడు ప్రజల యొక్క అతిక్రమ కొరకై ప్రార్థించినప్పుడు తన కళ్ళు ఉబ్బిపోయి ఉదయ వేళ ఆహారాన్ని తన భార్య తెచ్చే వరకు కూడా అతడు ఏడ్చి ప్రార్థించేవాడు. మెథడిస్ట్ వాళ్ళైనా ఇక్కడను మీరు మొక్కలకు చెవులకు ఆభరణాలు ధరించుకుని దయ్యాల సరంజామగా అవి ఉంటున్నవి పొట్టి బట్టలు ధరించుకుని వెళ్తూ ఉంటారు. మెథడిస్ట్ సంఘంలో పెద్ద జోన్స్ 85 సంవత్సరాల వృద్ధుడై చిన్న వర్తమానాన్ని అతను చనిపోక ముందు 4 గంటలు ప్రసంగించాడు. అతనిని గట్టిగా పట్టుకుని వేదిక దగ్గర కూర్చోబెట్టేవారు. ఇదిగో అతని యొక్క చివరి మాటలు. అతను అన్నాడు, సంఘం యొక్క ప్రవర్తన చూసి నేను ఎంతగానో దిగ్భ్రమ చెందాను. చిట్ట చివరకు మెథడిస్ట్ సంఘం యొక్క పిల్లలు సహా బంగారు ఉంగరాలు తమ వేలకు ధరిస్తున్నారు అని అన్నాడు. పొట్టి పొట్టి బట్టలు ధరించి పాటలు పాడే క్వైర్ వారిని చూసి అతను ఏమి చెప్పవచ్చుగా? నీవు బాగా పరిగెత్తావు. జరిగిందేంటి? నీ యొక్క తల్లి మారిగానే నీవు నటిస్తున్నావు. అది నిష్కర్షంగా అదే ఆ కథము చేతనే ఈ సంఘ శాఖలు దీని చుట్టూ తగిలించుకోవటం గాని లేక ప్రోగు చేసుకోవటం గాని మాకు ఇష్టం లేదు. మేము మెథడిస్టులము, మేం బాప్టిస్టులము అని చెప్పుకునేవి మాకు ఇష్టం లేదు. మేము కేవలం క్రీస్తువారమే. దాన్ని విడిచిపెట్టి స్వతంత్రంగా ఉండు. సర్పం యొక్క సంతానాన్ని చూడండి. ఆ విధంగా ఉండే స్త్రీ ఇంకెంతిస్తుంది? ఏం చేస్తుంది? ఏంటి? అలాగే వస్తూ ఉంటారు. వారు బాప్టిస్ట్ వారిని వెనక్కి నెడతారు, మెథడిస్ట్ వారిని బయటకు నెడతారు, ప్రెస్బిటేరియన్ వారిని బయటకు నెడతారు. వారు ఇప్పుడు చేస్తుంది ఏంటి? వారి యొక్క వృద్ధ వేష అమ్మ మాదిరిగా వారంతా వెనుకకు వెళ్లిపోతున్నారు. వారంతా అక్కడే ఉండి అదే వ్యభిచారం చేస్తున్నారు. ఎటువంటి వ్యత్యాసం అనేది లేనే లేదు. వారు ముంచుతున్నారు, వారు చిలకరింపులు చేస్తున్నారు, వారు వస్తారు, పశ్చాత్తాప పడతారు, వారి యొక్క 6 మాసాల నిషేధాన్ని పాటిస్తారు. ఆ కాలంలో వారు ఎక్కువగా మద్యపానాన్ని పానము చేయరు, మంచి జనాన్ని కూర్పు చేస్తారు, మంచిగా ఇస్తారు. అబ్బో, ఆత్మ సంబంధ ఫలాలకు వాటిని ఏమి పొందికలేదు. నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని నమ్ముట. సహోదరుల కొరకు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఓర్పు, ఆశ నిగ్రహం, ఆత్మ యొక్క ఫలాలు అవే. మనం ఒకటి తెలుసుకుందాము, ప్రక్కన ప్రాంతంలో మంచి జీవితాన్ని జీవించవచ్చు. అలాగే ఏషావు కూడా, ఏషావు ఎప్పుడు ఎవరికి హాని చేయలేదు. ఏషావు దయ్యం, అంటే అదే స్థలం నుంచి వచ్చిన యాకోబు అయితే దేవుని సంబంధి, దయ్యం యొక్క సంతానము, స్త్రీ యొక్క సంతానము, దేవుని యొక్క సంతానం వచ్చును. చూడండి, మీరు ఇదంతా ఇక్కడికి చేరుకున్నారు. ఇక లోకములో మిగిలిందేంటి? నేను దీన్ని చాలా గర్వంగా చెప్పబోతున్నాను, దీనిని తరిమివేయండి. అటు తర్వాత కూటములో ఉజ్జీవాన్ని ఆరంభిద్దాం. దానికి రూపు ఉండవలసి ఉన్నది. దయచేసి నేను దీన్ని మతదూషణగా చెప్పట్లేదు, నేను దీన్ని హీనమని చెప్పట్లేదు. అది ఒక పెద్ద దుర్భీజులైన పిల్లలు అక్రమంగా పుట్టిన మత సంబంధమైన స్థలానికి రావలసి ఉన్నది. అవే నా యొక్క కడవరి హెచ్చరికలు. తప్పకుండా అదే రావలసి ఉంటున్నది. అది సత్యమేది మీకు తెలుసా? సంఘాలు ఒకదాని కూడా తెచ్చుకుని పైకి భక్తి గల వారై దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారు మత సంబంధమైన దుర్భీజులకు పిల్లల గుంపై ఆ స్థలానికి అది రావలసి ఉన్నది. నిర్దిష్టంగా అది అదే తరువాత విడిచిపెట్టబడేది ఏంటి? అక్కడ దూరాన రాకెట్ కోబాల్ట్ బాంబులు మొదలగాలని వెళ్లాడుతున్నవి. అవి శక్తి పొందుకుని సంసిద్ధంగా ఉన్నవి. నాడు ఏ విధంగా నీటి ద్వారా నాశనమో భక్తి ద్వారా నాశనం కలగబోతున్నది. ఏమి చేసినప్పటికీ నీవు క్రైస్తువులైతే దేవుడు నీ హృదయంలో కలిగినట్లయితే మరణంలో జీవంలోనికి నీవు దాటి ఉన్నావని నీ కలిగినట్లయితే లోకమందు నీవెంతో ఆనందభర్తులు అవుతావు. శుభాత్మలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నిన్నో నేను యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఏ అద్భుతాలు గతించిపోయినవని సంఘశాఖలు చెప్తున్నవి. శుభాత్మ చెప్తుంది ఆమెన్. యేసుక్రీస్తు నిన్నో నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. వారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తునాల బాప్తిసం పొందుడి అని బైబిల్ చెప్పినట్లయితే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికని అనగా మన ప్రభైన దేవుడు తన ఎందుకు పంపిన వారందరికీ అన్ని జిల్లకులు చెందును. చూసారా, ఎంతమంది మెథడిస్టులు పిలువబడినారో, ఎంతమంది బాప్టిస్టులు పిలువబడినవారో వారందరికీ కాదు, కానీ మన ప్రభైన దేవుడు తన ఎందుకు పిలిచిన వారందరికీ పరిశుద్ధాత్మను పొందుట, యేసుక్రీస్తున్న బాప్తిసం పొందుట, అది అదే అని బైబుల్ చెప్తుంది. అది నేను సంధించినప్పుడు ఆమెన్ అని అంటావు. సంఘం చెప్తుంది ఓహో అది ఎలాంటి వ్యత్యాసాన్ని తీసుకురాదు అని అంటున్నది. అయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయన యొక్క వాక్యానికి ఆమెన్ అని చెప్తుంది. మనిషి నోటిలో మాత్రము కాదు కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అది విషయం. జరుగుతున్నదంతటికి యాపిలే కారణమని ఒక లేఖనాన్ని నాకు చూపించు. వారు యాపిల్ తిన్నారని నీవు నాకు చూపించు. కయ్యను కూడా అదే తలంచాడని నేను నీకు చూపించాను. ఇంకా అతని సంతానమే అదే విషయాన్ని తలంచుట నేను నీకు చూపించాను. అయితే బైబిల్ గ్రంథం ద్వారా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అక్రమమైన స్త్రీ పురుషుల లైంగిక చర్య అది అని తెలియబడుతుంది. అక్కడ నుండే మీ అజనుభావులు శూరులు పుట్టుకొచ్చినది. అక్కడ నుండే మీ యొక్క పాపము పుట్టుకొచ్చినది. అక్కడ నుండే మీ యొక్క భ్రష్టత్వం పుట్టుకుని వచ్చినది. అక్కడ నుండే అదంతా దిగివచ్చినది. ఇదన్నింటిలో అన్ని గమనించు. చూడు, సాతాను రెండంతల తెలివి గలవాడు. అతని యొక్క సంతానము కూడా రెండంతల తెలివి గలవాడు. ఈ వేదిక మీదకి నేను ఎక్కిపోయి నా చేత్తో ఈ మైక్రోఫోన్ లాక్కుని వేదిక పైన నా పాదలు గట్టిగా అతికించుకుని అలా చెప్తాను. ఈ రోజు మీ యొక్క గొప్ప విద్వాంసులు ఎక్కడ జారిపోయిన మీ పాస్టర్ గారు ఎంతో తెలివి వివేకాలు కలిగి ఉండి నిలబడతాడు. దేశంలోని పెద్ద పెద్ద సంఘాలకు ఆయన పాదిరి గారు. తత్వం యొక్క సంతానం ఎక్కడ నిలబడుతుంది? అలాంటి జ్ఞానయుక్తమైన తెలివి గల స్థలాలు నిలబడుతుంది. తెలివి కలిగి సూక్ష్మత బుద్ధి కలిగిన విద్వాంసులు అక్కడే అది ఉన్నది. అక్కడే అతను ఉండేది. శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ చేత నిన్ను ప్రభు సెలవిస్తున్నాడు. చూసారా, అక్కడ నీవున్నావు. ఆ తర్వాత ఒక మూడక నిలబడి కళ్ళు అలా బయటపెట్టి పాటగిడార వహిస్తూ సహోదరుడారా ప్రభువు తెలుసుకో, ఒక చిన్న సహోదరుని తీసుకో. రాష్ట్ర గారు అక్కడికి వచ్చేసి ఆ అది నా సముదాయం కదా, నేను ఏకీవించడం లేదే, నిండి జానీ ఎందుకు ఆ స్థలానికి వెళ్లారు, వెళ్ళు దయపు సంతానం, నీ నిత్య నాశనాన్ని నీవే ఉత్తరవాది. అవునా, నేను ఇంకొక మాట చెప్పగలను, దుర్భీజు సంతానం అదే అక్కడ ఉంటున్నది. పరలోకపు తండ్రి వాడిని ఆకర్షించే గాని ఎవడను నా ఎదుగు రాడు, నా ఎదుగు వచ్చువాడు అంత్య దిన లేపెదను, ఏది కూడా తప్పిపోదు. నేనది పొందాను, నేను దానికి కాపాడుతాను, ఎవరు అది చేయలేరు, ఇది తప్ప అన్ని ఆయనే భద్రపరచబడితే నేను ఒకటి చేశాను అని నీవు చెప్పలేవు. అది చేసిందంతా దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి నేను ఏది చేయలేదు, నేను చేయవలసింది ఏది లేదు, నీవు కూడా చేయవలసింది ఏది లేదు. ఏ విషయంలోనూ నీకు ప్రతిఫలం అవ్వడానికి ఏదీ లేదు. దానిలో ప్రతిదీ ఆయనే చేశాడు. దానిలోని ఏ భాగానికైనా నీవు నీ వేలు చూయించలేవు. మంచి కుటుంబంలో నేను వచ్చాను అని నీవు చెప్పలేదు. నేనే వీటిని చేసేదని, దానితో ఏ ఒక్కటేది చేయలేదు. దేవుడే ఆయన కనికరమే చేసినది. ఇప్పుడు 11 గంటలైంది, ఇలాగే నేను ముగించనై ఉన్నాను, సరేనా? ఇవాన్ని కూడా సత్యమేనని బైబిల్ తెలుపుతుందని ఎంతమంది అర్థం చేసుకున్నారు? ప్రత్యేకించి గ్రహాం తాబరికల వారైన మీరు. మనం బోధించిన వాటిలో అవి కేవలం 16 వద్దు మాత్రమే, నమ్మండి. అయితే నిలబడి ఉన్నవారు మీరు. ఒక సభ్యుడిగా ఇక్కడికి రాని వారైన వారిలో నేను చెప్పవచ్చు, మేము నమ్ముతున్న మార్గం ఏంటంటే ఇది బైబిల్ గ్రంథం, బైబిల్ దేవుని యొక్క సత్యము. పాత నిబంధన గ్రంథంలో సత్యమేదో అసత్యమేదో తెలుసుకున్న మార్గం వారికి ఒకటి ఉండేను, దాన్ని మేము నమ్ముతున్నాము. వారికి ఒక వ్రాత మూలమైన చట్టం ఒకటి ఉండేనని మన అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? ధర్మశాస్త్రము ఆజ్ఞలు మొదలగనవి మందస్సులో ఉన్నవి. అవును, ఆజ్ఞల పైన ధర్మశాస్త్రం. వ్యభిచరించకూడదు అని చెప్పబడినది. ఎవరైతే వ్యభిచరిస్తారో వారు రాళ్లతో కొట్టబడతారు, అవునా? అదే ఆజ్ఞ. ధర్మశాస్త్రం ఆజ్ఞలపై ఉన్నది. సరే, మందస్సు ఎలాగా నిలబెట్టబడుతుంది? ఆజ్ఞలు ఎక్కడ ఉంటవి? ధర్మశాస్త్రం వందల ఆజ్ఞలు మందస్సు ప్రక్కలో జేబులో ఉంటవి. వ్యభిచారం చేసిన వాడు వస్తాడు, ఇక్కడ తీసుకుని రాబడతాడు, అతను రాళ్లతో కొట్టవలను అని ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో అదే పొందుకుంటాడు. వారు అతను తీసుకుని రాళ్లతో అతన్ని రాళ్ళు వేస్తారు అతనిపై. అదే ఆజ్ఞలపైన ధర్మశాస్త్రము. ఇంకా వారు తెలుసుకోవడానికి మరి రెండు మార్గాలు ఉన్నవి. ఎప్పుడు కూడా నిర్ధారణ చేయటకు మూడు ఉంటవి. వారు తెలుసుకోవడానికి మరో మార్గం ఉన్నది, అది ప్రవక్త ద్వారా కానీ లేక కళ ద్వారా కానీ. అది ఎంతమందికి తెలుసు? మీరు ఎవరైనా ప్రవక్త అయిన ఆత్మ సంబంధమైన ఉన్నట్లయితే ప్రభు అయిన నేను కళలోని అతనితో మాట్లాడేదను, దర్శనంలో అతనితో మాట్లాడేదను. అవును, అది వాస్తవం. అతను ప్రవచించు వాడై ఉంటాడు. ఒకరు చేసి హల్లెలూయా, నే అది పొందుతున్నాను, ప్రభు నామన నేను చెప్తున్నాను, నాకు బయలుపరచబడ్డది అని చెప్పినట్లయితే, ఇక్కడ మీరు చేస్తున్న రీతిగా వారు అలా చేయనివ్వరు. మొదటిగా దేవుని ద్వారా వారు పరీక్షిస్తారు. అహరోను న్యాయ విధాన పథకం, వారు ఉరేము తుమ్మీము అని పిలిచేవారు. ఎంతమంది మీరు ఆ మాట వినుంటారు? అదేంటి? 12 రాళ్ళు 12 పితృలకు పోలిక, 6 ఒకవైపు 6 ఒకవైపు, యూదా సూర్యకాంతము మొదలగునవి 12 రాళ్ళు. ఆ తర్వాత వారు ఈ ప్రవక్తను కళ్ళకండవని తీసుకుని ఈ న్యాయ విధాన పథకమును వారికి పెడతారు. వారు అతన్ని అక్కడ నిలబెడతారు. ఇక్కడ నీ ప్రవచనం చెప్పు అని అంటారు. ప్రభు నాతో మాట్లాడి ఇవి ఇవి సంగతులు చెప్పాడు. అది ఎంత వాస్తవంగా కనిపించినప్పటికీ అది సత్యం మారిగానే ధ్వనించవచ్చు. ఇదే ఆ వెలుగు ప్రకాశించి ఉరీము తుమ్మీములో ఉండి ఇంద్రధనస్సు కాంతి రానట్లయితే ఆ వెలుగు ఏకమై కనీభవించి అతీతమైన రీతిగా పనిచేసి నిర్ధారించాలి. దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని నిర్ధారణ చేస్తాడు. చూసారా, ఆ అతీతమైన వెలుగు అలా కనిపించకపోతే అది ఎంత వాస్తవంగా ఉన్నప్పటికీ అది అనవసరం, అది తప్పే. ఒక కల కలిగేవాడు నేను ఒక కలకన్నాను, అదేదనగా ఇస్రాయలు ఈ స్థలాన్ని విడిచి మరొక స్థలానికి సాగి వెళ్లవలను, సిరియన్లు ఈ వైపునకు వచ్చి దాన్ని ముట్టడ వేతురు అని ఆ కలభావం అని చెప్తాడు. ఆ కల కలిగేవాడు తీసుకుని వస్తాడు, అతను ఆ కళ్ళు చెప్తాడు. వెలుగు అక్కడ విడదీయనట్లయితే అతడు చెప్పినది తప్పు అవుతుంది. అదెంతదైనప్పటికీ సిరియన్లు యుద్ధ భూమికి చేరుకున్నట్లయితే అతను చెప్పినది అవాస్తవం అవుతుంది. లేదండి, అది ఉరీము తుమ్మీము వల్ల రుజువు చేయబడవలసి ఉన్నది. పాతకాలం యాజకత్వం అనేది గతించిపోయిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఉరీము తుమ్మీము అతడితో అయిపోయినది మనకు తెలుసు, అవునా? కొత్త యాజకత్వం వచ్చినది. ఈ రోజు ఉరీము తుమ్మీము మనకు ఉన్నదా? అవునండి, దేవుని యొక్క వాక్యం. అవునండి, ఇది అదే. ఎవరికైనా ఎటువంటి ప్రత్యక్షత ఉన్నట్లయితే లేక ఏదైనా మాట్లాడినట్లయితే లేక ఏదైనా వాక్యానికి విజ్జోడు కాని సిద్ధాంతం అట్లయితే బైబిల్ అంతట్లో కూడా అతడు తప్పు చెప్పిన వాడవుతాడు. అతడు ఏ సంఘశాఖ కాని, అతనెంత మంచివాడు కాని, అతను ఎంత తెలివి కలిగిన వాడు కాని, అతను ఏమి చదివినప్పటికీ కాని అతను చెప్పినది తప్పు. అది నాకు అనవసరం. మేము మందిరంలో బోధించామని ఎవరైనా మీకు చెప్పినట్లయితే లేదంటే మీరు చులకని పొందినట్లయితే పర్వాలేదు అని చెప్పినట్లయితే అతను అబద్ధం చెప్పాడు. అది ఉరీముత్తుమీముపై కాంతిని ప్రసరింపలేదు, రొమ్మరింపు పర్వలేదులే అని అతను చెప్పినట్లయితే అతను మీకు అబద్ధాన్ని చెప్పాడు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్తే మంచిదే అని అతను చెప్పినట్లయితే అతను మీకు అబద్ధాన్ని చెప్పాడు. అద్భుత కాల దినాలు గతించిపోయినవని అతను చెప్పినట్లయితే అతను మీకు అబద్ధం చెప్పాడు. అతడు స్త్రీ బోధించిన పర్వాలేదు అని చెప్పిన వాడైతే అతడు అబద్ధాన్ని మీకు చెప్పాడు. అంతా మంచిదే, నీవు నీ యొక్క సంఘశాఖనే అతుక్కుని ఉండు అని అతను నీకు చెప్పినట్లయితే అతను నీకు అబద్ధాన్ని చెప్పాడు. అది ఉరీముత్తుమీము పైన వెలుగు కాంతినివ్వదు. ఆ ముత్తుకబారిన వేష్యలకు తల్లిలో నుండి డజన్ల కొలది పుట్టుకురావచ్చు. అందుచేతనే మేము సంఘశాఖకు దూరంగా ఉంటున్నాము. సంఘశాఖల్లో ఉన్న సహోదరి సహోదరులను మేము ప్రేమిస్తున్నాము. అయితే నేను మెథడిస్ట్ వాళ్ళని చెప్పుకుంటూ వెళ్ళవద్దు, నాకైతే క్రైస్తవులను చెప్పవద్దు. నీవు క్రైస్తవుడు ఎందుకంటే నీవు దేవుని ఆత్మలో జన్మించావు. ನೀವು ಮೆಥಡಿಸ್ಟು ಬಾಪ್ಟಿಸ್ಟ್ ವಾಯವೈ ಉಂಡಲೇವು. ನೀವು ಏನೇ ಕಾಲೇವು, ನೀವು ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನೇ ನೀವು ಜನ್ಮಿಸವಲ್ಸಿ ಉನ್ನದಿ. ನೀವು ದಾನ್ ನಂಬುತ್ತಾವಾ? ಈ ಪದ್ಧತುಲ ಬಟ್ಟಿ ಏಕೆ ಮುಂಚಿ ಈ ಯೊಕ್ಕ ಆರಾಧನಾ ಸಹವಾಸನಿಗೆ ಎವರೈನಾ ರಾವಾಲನುಕೊಳ್ಳುತ್ತೈತೇ? ಏಸು ಕ್ರಿಸ್ತು ನಾಮಮುನ ಮುಚ್ಚನ ಬಾಪ್ತಿಸ್ಟಂ ಪೊಂದಲನುಕುಂಟೇ ಇದಿಗೋ ನೀಟಿಕುಂಟ. ಒಕ ನಿಮಿಷಂಲೋ ವಾರು ಬಾಪ್ತಿಸ್ಟಂ ತೀಸುಕೋಬೋತುನ್ನಾರು. ఎవరైనా రావాలనుకున్నట్లయితే ఏ విధంగా అయినా మేము ఇక్కడ ఉందాం. అవును, మాకు ఎటువంటి సభ్యత్వం లేదు. మీరు అలా ఈ సంఘానికి వస్తే చాలు. మెథడిస్ట్ సంఘంలోను, బాప్టిస్ట్ సంఘంలోను, ప్రెస్బిటేరియన్ సంఘంలోను క్రీస్తు ఉన్నాడని మేము నమ్ముతున్నాము. మరందరిలో కూడా ఆయన సభ్యులున్నారు. ఇదే ఈ దినాన కుదవ ఇంకొకటి, ఆ విషయాలను ప్రబలము చేయటకు అబద్ధ ప్రవచనాలు ఆ సంఘాలకు బోధించడం. అవి నిర్దిష్టంగా బైబిల్కు వ్యతిరేకం. ఎవరైనా దాన్ని నాకు విషయపరచాలట్లయితే నేను దాన్ని తప్పకుండా పొందుతానని నాకు తెలుసు. బైబిల్ ను పరిశోధించి దానిని సరిచేసుకోవడం కనుకై చాలినంత ఆత్మ నేను కలిగి ఉన్నానని నాకు తెలుసు. నేను ఊరికనే అలాగా వెళ్లి బోధకుని కరస్పర్శ చేసినట్లయితే, నా పేరు అలా గ్రంథంలో పెట్టి నేను ఇంకా దేశము అసూయలు నా హృదయంలో ఉంచుకున్నట్లయితే, ఇంకా అసూయ ద్వేషాలు కలిగి ఇంకా యేసుక్రీస్తు గొప్పగా స్వస్థపరచేవాడు కాదని నమ్మినట్లయితే, వెంటనే నేను దేవుని ఇలా సరిచేసుకోవాల్సి ఉన్నది. నేను దాని నమ్మకస్తున్నాయి, దేవునితో సరిచేసుకోవాలి. అయితే దాన్ని నేను పట్టుకుని ఉంటే నేను బాప్టిస్ట్ వాళ్ళు మెథడిస్ట్ వాళ్ళై ఉంటుంది. నేను వెళ్లిపోయి క్రైస్తవ్యాన్ని నా హృదయంలోకి స్వీకరిస్తాను. నేను ఇది చేస్తాను. అవునండి, అనుచితమైతే రానున్న బుధవారం ఉద్యోగస్థులు ప్రారంభించనే ఉన్నాము. కనుక గుర్తుంచుకోనండి, ఇవి ఆధారం చేసుకునే, ఇవి ఆధారపడతాయి. స్నేహితులారా వినండి, జీవం గల సత్యదేవుడు ఒకరున్నారు. అవును, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఏ దిన మధు పరిశుద్ధాత్మ సంఘంలో ఉన్నది. దాన్ని నాకు ఎవరైనా తెలియపరిచినట్లయితే దాన్ని అనుమానించడానికి నాకు హక్కు ఉంటున్నది. అయితే వినండి, గత కాలంలో ఒక చిన్న పిల్లవానిగా నేను ఆ చెట్టు కింద నిలబడి నేను ఆయన చూశాను, ఆయన మాట విన్నాను. చెడ్డ స్త్రీలకు దూరంగా ఉండమని ఆయన నాకు చెప్పాడు. సిగరెట్ త్రాగవద్దని ఆయన నాకు చెప్పాడు. త్రాగుడుకు దూషణములకు వానికి దూరంగా ఉండమని ఆయన నాకు చెప్పాడు. నువ్వు పెద్దవాడైనప్పుడు నీకు ఒక పని నియమించుందని ఆయన నాకు చెప్పాడు. ఆయన నిజమైన జీవగల దేవుడని, అది వాక్యానికి సమబుద్ధి అని నాకు తెలుసు. నేను పెద్దవాడైన తర్వాత ఆయనను కలుసుకుని నాతో మాట్లాడాడు. పొదలో మండుచున్న అగ్నివలే దూరాన కదులుట నేను చూశాను. ఏమి జరగనయ్యనుదో ఆయన నాతో కనబడి నాతో చెప్పాడు. ప్రతిసారి కూడా ఆయన తెలిపినదే నిర్దిష్టంగా జరిగినది. అలాంటి సంపూర్ణమైన సంగతులు చెప్పిన ఆయనే నేను బైబిల్ ఏ విధంగా బోధించుతునో అలాగే బోధించమని ఆయనే నన్ను ప్రేరేపణ చేశాడు. అవును, కాబట్టి అవి దేవుని యొద్దు నుండే వచ్చినవి. నాకైతే అవి సర్వాధికారైన దేవుడు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. నేను తండ్రి యొద్దు నుండి వచ్చిదని నేను తిరిగి తండ్రి యొద్దకే వెళ్ళుచున్నాను. ఆయన అరణ్య మార్గమందు దేవుడై ఉన్నప్పుడు ఆయన మండుచున్న అగ్నిబలం, ఆయన తెలుసు, ఆయన మండుచున్న వెలుగు, అగ్నిస్తంభము. ఆయన భూమికి వచ్చినప్పుడు ఆయన ఇలాగ చెప్పాడు, నేను దేవుని యొద్దు నుండి వచ్చిదని తిరిగి దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను అని చెప్పాడు. ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత దమస్కు మార్గన పౌలు ఆయన కలుసుకున్నప్పుడు ఆయన ఎవరు? ఇంకా అగ్నిస్తంభమే. అవునండి, ఆయన భూమి తొన్నప్పుడు ఆయన చేసిందేంటి? పౌలును కలుసుకున్నప్పుడు ఆయన చేసిందేంటి? ఆయన ఏ విధంగా అతన్ని పంపించాడు? ఆయన అతని ప్రవక్త యొక్క ఏ విధంగా బాప్తిస్మము పొందవలనో, అతను ఏమి చేయవలనో అతను తెలిపాడు. అతని చేతి నుంచి అతను స్వస్థపరిచాడు. అతను ఒక దర్శనము చూశాడని చెప్పాడు. అదే విషయాలు చేయొచ్చు. ఇంకా అదే అగ్నిస్తంభమై ఉన్నాడు. అదే విషయాలు బోధిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని బట్టి అద్భుత ఆశ్చర్యకాలను బట్టి దాన్ని నిర్ధారణ చేస్తున్నాడు. నేను క్రైస్తునేందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. నేనేమి చేయాలో నాకు తెలియదు. నేను క్రైస్తునందుకు నేను ఆనందిస్తున్నాను. మందిర సంబంధంలో మీరు పేరును మనం మార్చబోతున్నామని నేను మీకు చెప్పాను. బ్రహ్మ టాబనికల్ అంట అంత సరైనది కాదు, అది కేవలం మనుషుడే. అవును, దాని యొక్క పేరును మార్చి మనం ఇంకొక పేరును పెట్టబోతున్నాం. కొద్దిసేపైన తర్వాత మనం అది తెలుసుకుంటాం. అది జీవంగల దేవుడి సంఘం అని ఉండాలని నేను అనుకుంటున్నాను. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్టు అని ఉండుట నాకు ఇష్టం లేదు. వాళ్ళందరినీ కూడా నేను నా ప్రేమతో ప్రేమిస్తాను. ఎవరు ఎవరై ఉన్నారో నాకు తెలియదు. నేను మీకు చెప్పలేను. నేను వాక్యాన్ని బోధించవలసి ఉన్నది. నేను వలను వేయాలి, దానిని లాగాలి. అక్కడ కప్పలుంటవి, అక్కడ నీటి సాలెపురుగులు ఉన్నవి, అక్కడ పాములుంటవి, అక్కడ కొన్ని చేపలున్నవి. దాన్ని నిర్ణయించు పని దేవుడే. నేను వలని వేసి వాక్యాన్ని పరిగణించి లోపలికి లాగుడే. ప్రభువా, ఇదిగో వీరంతా వేదికలతో ఉన్నారు. నీ వారెవరో నీకు తెలుసు. జగత్తుకు పునాది మునిపే వారిని నీవు ఎరిగి ఉన్నావు. ఏది ఏదో నాకు తెలియదు, నీకు తెలుసు. కనుక నీకే అప్పచెప్తున్నాను ప్రభువా. నేను చేయగలిగినంత అదే. నేను వెళ్లి ఇక్కడ ఒక చోట వలన వేస్తాను. ఇంకో వర్గాన్ని లోపలికి తీసుకుని వస్తాను. అది మాత్రమే నేను చేయగలను. అవునా? ఎవరికైనా కానీ కలుసుకోనట్లయితే ఇక్కడకు మిస్టర్ మెస్సియర్ హోట్లెట్ 2159 మీరు ఫోన్ ద్వారా పిలవచ్చును. మిమ్మల్ని చూచినకు మాకు సంతోషమే. మీ ప్రియులు వచ్చినట్లయితే జీవితంలో ఎక్కువ హడావిడిగా ఉన్నట్లయితే అలాగే చేయవచ్చును. ఈ రాత్రికి నేను వెళ్తున్నాను, 2 రోజులు ఉంటాను, నేను మాత్రం వెళ్తున్నాను. నేను ఇక్కడికి చేరి, ప్రభువా నీవు నాకు సమీపంగా ఉన్నావు, నీ ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు అని ధ్యానించిన కొరకై నేను ఇక్కడికి చేరుకుంటాను. నీకు సమీపంగా చేరే వారికి నీవు సమీపంగా ఉంటావని నీ వాక్యము చెప్పుతున్నది. అగ్నిస్తంభం కదలను నేను చూచే వరకు కూడా నేను ప్రార్థించి కనిపెడతాను, అది సంసిద్ధమేనని నేను అప్పుడు తెలుసుకుంటాను. అప్పుడే నేను వేదిక యొద్దకు రోగుల నిమిత్తం ప్రార్థించిన కొరకై నేను వెళ్తాను. రోగులు బాధలో ఉన్న వారికి నేనేమి సహాయం చేయాలో అందుకొరకై వేదిక నద్దుకు వెళ్తాను. మీ యొక్క దయ కొరకు నా నిండైన ధన్యవాదాలు. మీరు వచ్చేటప్పుడు కూడికలో ఘనమైన విషయాలు జరగాలని నిరీక్షించి నమ్మి రండి. సహోదరు జెఫరీస్ ఇక్కడ రాత్రి ఉన్నాడా? సహోదరు జెఫరీస్, అతని పనిని మేము అభినందిస్తున్నాము. బహుశా దేవులకు అతను తిరిగి వెళ్లాడేమోనని నేను అనుకుంటున్నాను. సహోదరుడు సహోదరి రైట్, ఇక్కడున్న అనేక మంది చూడటము చాలా సంతోషమైన విషయం. అతని రాబర్సన్ కొద్దిసేపటి క్రితం వచ్చి చూశాను. గత దినాన అతని ఇచ్చినటువంటి వర్తమానం గురించి అతను అభినందిస్తున్నాను. అది ఎవరైనది ఎవరూ చెప్పలేరు. నేను సిగ్గుపడ్డాను. ఈ రాత్రి నేను ప్రకటించదాని వల్లే ప్రవచనాన్ని గురించి అతను మంచి వర్తమానం ఇచ్చాడు. ఆ తర్వాత మరొక సేవకుడు ఈ రాత్రి ఉదయం మెథడిస్ట్ సంఘం నుండి లేక దేవుని సంఘం నుండి వచ్చాడు. ఈ రాత్రి అతను ఇక్కడ ఉన్నాడో లేడో తెలియదు. ఈ వేదిక వద్ద మీరు ఎప్పుడైనా నిలబడి అలా వెనక్కి చూసినట్లయితే అది నిఠారుగా ఉన్నదని చెప్పడానికి కఠినంగా కనిపించవచ్చు. చూశారా, మీరు చెప్పలేరు. సహోదర స్మిత్, మీరు ఇక్కడ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఇక్కడ కుడి ప్రక్కన కూర్చున్న వారు కుడి ప్రక్కన సహోదరుడు కాలిన్స్, ప్రక్కనే కూర్చుని ఉన్న జార్జియా నుండి వచ్చారు. మళ్ళా ఈ రాత్రి కూడా మీరు ఇక్కడ ఉండటం మాకు ఆనందదాయకమైన విషయం. సహోదరుడా, మిగతా వారంతా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు తెలుసు. ఆ సమయంలో వెళ్లి బాలిక కొరకు ప్రార్థించిన సహోదరుడు సహోదరుడు మీరే అని అనుకుంటున్నాను. ఒక డాక్టర్ ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నారు. ప్రభు మమ్మల్ని దీవించుగాక డాక్టర్. సహోదరుల సేవకులు, నేనెంతో కఠినంగా దీన్ని జరిగించినందుకు దయచేసి నన్ను గురించి అభ్యంతరపడకండి. ఇది మా యొక్క మందిరం, అందుకొరకే ఇది ఉంటున్నది. వాక్యం మీదనే మేము దీన్ని కట్టాలి, వారిని దాని ద్వారానే కదిలించాలి. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా దారి తప్పినట్లయితే మేము తిరిగి వచ్చి మీకు బాగా తెలుసు, ఇదిగో అది ఇక్కడ టేప్ మీదనే ఉన్నదని మేము చెప్తాము. చూసారా, అదే విషయం, అదొక్కటే టేప్ అయినా ఉన్నది. ఆ తర్వాత లియో, మనం చేయవలసిన ఎంతో ఉన్నది. ఆ తర్వాత మీరు ఇది మాత్రమే కలిగి ఉన్నావు, దానితోనే మీరు నిలబకండి. కొంతకాలమైన తర్వాత దాన్ని మిగతా దానిని మనం పొద్దుకుంటాం. పుచ్చకాయ తింటున్న వ్యక్తి, అది చాలా బాగున్నది, ఇంకా కొద్దిగా ఉన్నది అని అతను చెప్పినట్లుగా ఉంటుంది. అందుచేత మనము ఎంతో పొంది ఉన్నాం, అయితే ఇంకా రానై ఉన్నది. ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. మనము మన యొక్క బాప్తిస్మ కొడుకును కొద్దిసేపట్లో జరిగించనై ఉన్నాం. అవును కదా సహోదరు నెవిల్? ఇప్పుడు ఇక్కడ బాప్తిస్ట్ పొందడానికి ఎవరైనా ఉన్నారా? మీరెవరైనది మాకు అనవసరం. బాప్తిస్ట్ చూడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఎవరైనా బాప్తిస్ట్ పొందుకోనట్లయితే చేయతండి. ఒకరున్నారు ఇక్కడ, ఒక స్త్రీ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా? స్త్రీలకు పురుషులకు ఇక్కడ బట్టలు ఉన్నవి. బాప్తిస్ట్ సంఘాన్ని విడవమని, మెథడిస్ట్ సంఘాన్ని విడిచిపెట్టమని మేము చెప్పడం లేదు. మీ సంఘానికి మీరు నేరుగా వెళ్ళవచ్చు. లేఖన ప్రకారంగా ప్రభుని యేసు నామమున మీరు బాప్తిసం పొందిన పొందకున్నట్లయితే, యేసు నామమున కాదు ప్రభుని యేసు క్రీస్తు నామమున, అదే లేఖనము చెప్తుంది. మీరు ఆ క్రమమైన అక్రమమైన బాప్తిసం ఇస్తున్నారు. నది దగ్గరికి నేను వచ్చినప్పటికీ నేను ఇబ్బంది పొందాలని నేను ఆశించను. నేను ఆ టికెట్ ని పట్టుకుని ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు నేను అన్నింటిలో నుండి విముక్తుని అవుతాను, ఎందుకంటే ఆ సమయంలో నేను ఆవులకు చేరుకోవాలి. నేను కూడా అదే చేయాలని సలహా ఇస్తున్నాను. మీ సంఘానికి తిరిగి వెళ్ళండి, అది మీకు దేవుడికి సంబంధించినది, అది మాత్రమే నేను చెప్పగలుగుతాను. లేఖనములలో ప్రభువైన యేసు క్రీస్తు నామమున తప్ప ఎక్కడ ఎవరు బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం పొందిన వారు పౌలు ద్వారా ఆజ్ఞాపించబడినారు. అతను చెప్తున్నాడు, పరలోకపు దూత ఏది ప్రకటించినప్పటికీ అతను శాపగ్రస్తుడు కాక అని చెప్తున్నాడు. వారు వచ్చి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందవలనని అతడు ఆజ్ఞాపిస్తున్నాడు. అవును, అతను అది చేశాడు. అతను ఏమి చేశాడో మనము చేయమని ఆజ్ఞాయిస్తున్నాడు. ప్రభు చిత్తాన్ని బట్టి మనం అది చేద్దాం. పాద పరిచయం గురించి మేము నమ్ముతున్నాము, ప్రభురాత్రి భోజనాన్ని గురించి మేము నమ్ముతున్నాము, యేసుక్రీస్తు 2వ రాకడ మేము నమ్ముతున్నాము, కనబడే దేహముతో ఆత్మదేహముతో కాదు మహిమ రూపముతో ప్రభుని యేసు తిరిగి వచ్చును. మృతులు భౌతిక రూపంతో తిరిగి లేచెదరు. మనము సమాధులకి వెళ్ళడి మృతబడిన ముసలి తరముతో ఉన్న దేహముతో కాదు ఒక దేహాన్ని ధరించుకుంటూ సదాకాలం జీవించుటకు తిరిగి లేస్తాము. ప్రాణమునకు అంతము లేదని మేము నమ్ముతున్నాము. ఒకే విధమైన నిత్య జీవము కలదని ఆ జీవాన్ని యేసుక్రీస్తు నీవు పొందగలవని మేము నమ్ముతున్నాం. అది నిశ్చయంగా వస్తువైన విషయం. కాబట్టి ఒక నిత్య దండన అనగా నిత్య శిక్షణ గురించి మేము నమ్మట్లేదు. నరకాగ్ని మండుచున్న నరకాగ్ని కలదని నమ్ముతున్నాము. అది నిత్యము మండుతుందని మేము నమ్ముడలేదు. అది అలా ఉన్నట్లయితే నీకు నిత్య జీవం ఉండవలసి ఉంటుంది. ఒకే ఒక నిత్య జీవం ఉన్నది, అది దేవుని ఎదురుండి వచ్చును. అవును, నీవు 10 లక్షల సంవత్సరాలు లేక 10 లక్షల సంవత్సరాలు నీవు కలిపోతావు. ఇంకెన్ని సంవత్సరాలు నాకు తెలియదు. అయితే నీవు నిత్య జీవాన్ని మాత్రము కలిగి ఉండవు. నీవు నిరంతరము కాలిపోతావు. నిరంతరము నీవు కాలిపోతావు అయితే నిత్యము కాదు. నిత్యము నిరంతరము అనుదానికి వ్యత్యాసం ఉన్నది. నిరంతరం అనగా నిరంతరము మరియు నిరంతరము దానికి కలయిక పదమున్నది, అనగా ఒక కాలం యొక్క వ్యవధి అది. అయితే నిత్యము నిత్య శిక్ష నీకు లేదు. నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. ఎందుచేతనంటే నిత్య జీవం వచ్చే రూపం ఒకటే. నిత్య జీవాన్ని కలిగి ఉన్నవాడు జీవించును, నిరంతరము దేవుని చేత దీవించబడును. అయితే పాపము చేసిన ప్రాణము దాని విషయమేంటి? అవును, ఆ పెదప నిత్య జీవం ఉండదు. నిజమది, దానికి దాని యొక్క శిక్ష ఉంటుంది. అయితే నిత్య జీవము కాదు. కాబట్టి ఇంకా అనేకమైన బోధించబడవలసి ఉన్నవి, తరువాత వాటిని చూద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సహోదరు ఎక్కడికి వెళుతుండగా మనం ఈ మంచి పాత పాటను పాడుకుందాం. ఈమె గారు ఇక్కడ ఉన్నారనుకుంటాను. ముసలా, ఆమె మీ తల్లి గారా? ప్రభు మీ హృదయాన్ని ఆశ్రయించుగాక. మీరు అలా చేస్తున్న చూడగా ఆనందంగా ఉన్నది సహోదరి, చాలా మంచిది. మనం అనుకునేటువంటి మంచి స్నేహితులలో రోసెల్లా గ్రిఫన్ ఒకరు. ఇక్కడ వాళ్ళు కొందరు కొత్త వారు ఉండవచ్చు. మద్యపానాన్ని సేవించే ఒక యవనస్తురాలు ఆమె. నేను చెప్తున్నందుకు రోసెల్లా అభ్యంతరపడదు. ఇక్కడ ఆమె ఇండియాలోని ప్రసంగ వేదిక పైకి వచ్చినప్పుడు దౌర్భాగ్యాలు చూసినట్లయితే అలాంటి వాళ్ళు ఆమె ఒకరు. కళ్ళు మూతలబడే త్రాగుబోతు. చికాగోలో 4 వైద్యులు, ప్రతి ఒక్కరూ ఆమెను విడిచిపెట్టారు. అయితే ఒక రాత్రి ఆమె కుటానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆమె జీవితాన్ని ప్రత్యేకపరిచినది. అంతటితో అది నిష్క్రమమైపోయినది. నా వైపు చూడండి, 30 సంవత్సరాల అయింటాయని అనుకుంటాను. 18 సంవత్సరాల దాటిన అందమైన యవనస్తురాలుగా ఉంటున్నది ఆమె. అప్పటి నుండి విస్కీ ఇక ముట్టుకోలేదు, దాన్ని గురించి ఆశయ లేదు. క్రీస్తు కొరకు జీవిస్తూ వీధి వీధుల్లో దేవుని మహిమార్థమై సాక్షమిస్తూ రాఘుమూతుల మధ్య అలాంటి వారి మధ్య చికాగోలో ప్రభు కొరకు పనిచేస్తున్నది. ఆమె ప్రభుని యేసునామన బాప్తిసం తీసుకున్నది. అలాగే చేటుకై ఆమె తల్లి కూడా ఈ రాత్రిలో వచ్చి ఉన్నది. దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లయితే, యేసు ఆమెను స్వస్థపరిచినట్లయితే, మాట గాని క్రియ గాని ఏమి చేసినను యేసుక్రీస్తు నామమున చేయి. అదే బైబుల్ చెప్తుంది. అవును, సరే, మనం బాప్తిసం కూడిక జరిగించుకునే ఉన్నాము. బాప్తిసంపై వారి కార్యక్రమానికి మనం సంసిద్ధపడుతుండగా కొన్ని నిమిషాలు లైట్లను తిప్పబోతున్నాం. ఆ తర్వాత ప్రభు నందు మంచి సమయాల కొరకు ఎదురు చూద్దాం. ఈ రాత్రి బాప్తిసం కూడిక జరిగించనే ఉన్నారా? సరే, మీరు సిద్ధపడండి. దానికి సిద్ధపడుతుండగా నేను పాటలు నడిపిస్తుంటాను. బాప్తిసం బట్టలు బ్యాగ్ త్వరగా. సరే, పాతకాల పాటల్లో ఒక దాన్ని పడుకుందాం. అది చేసే వరకు మనం వెళ్లిపోతుండగా మనం ఏమి చేయాలి? యేసు నామమునితో స్వీకరించు, ఆయన పాదాల ఎదురు సగిలపడు. పరలోకమందరి రాజుల రాజు మన యాత్ర ముగియగానే ఆయన కిరీటధారిగా చేయును. నిలబడదాం. మనమేమి చేయాలో నేను చెప్తాను. ఒకరి ప్రక్కన ఒకరు తిరిగి కలస్పర్శ చేసుకుంటూ సోదరా ఎలాగున్నావు అని చెప్పండి. అలా బంధము కలిగిన ద్వారా మీరు ఆనందిస్తారని నేను చెప్పగలను. ప్రశస్తదావము, అది ఎంత మధురము! భూయందు నిరీక్షణ పరమంతు ఆనందం. ఓ ప్రశస్తమైన నామము, ప్రశస్తమైన నామము.